ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವಿಂ ಸರಸ್ವತಿಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಾಮುದೀರಯೇ ನಶ್ಚ ಪ್ರಾಯೇಷ ಭದ್ರೇಷು ನಿತ್ಯಂ ಭಾಗವತ ಸೇವಯಾ. ಭಗವತಿ ಉತ್ತಮ ಶ್ಲೋಕೇ ಭಕ್ತಿರ್ಭವತಿ ನೈಶ್ಚಿಕೀ. ಓಂ ಜ್ಞಾನವೀರಾಂಧಸ್ಯ ಜ್ಞಾನಾಂಜನಶಲಾಕಯ ಚಕ್ಷುರೋನ್ಮೀಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀ ಚೈತನ್ಯ ಮನೋಭೀಷ್ಟಂ ಸ್ಥಾಪಿತಂ ಯೇನ ಭೂತಲೆ ಸ್ವಯಂ ರೂಪ ಕದಾ ಮಹ್ಯಂ ದದಾತಿ ಸ್ವಪದಾಂತಿಕಂ. ವಂದೇಹಂ ಶ್ರೀಗುರು ಶ್ರೀಯುತಪದಕಮಲಂ ಶ್ರೀಗುರುನ್ ವೈಷ್ಣವಾಂಶ್ಚ ಶ್ರೀರೂಪಂ ಸಗ್ರಜಾತಂ ಸಹಗಣಾರಘುನಾಥಾನ್ವಿತಂ ತಂ ಸಜೀವಂ ಸಾದ್ವೈತಂ ಸಾವಧೂತಂ ಪರಿಜನಸಹಿತಂ ಕೃಷ್ಣಚೈತನ್ಯದೇವಂ ಶ್ರೀರಾಧಾಕೃಷ್ಣಪಾದಾನ್ ಸಗಣಾಲಲಿತಾ ಶ್ರೀವಿಶಾಖಾನ್ವಿತಾಂಶ್ಚ. ನಮಃ ಓಂ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿವೇದಾಂತ ಸ್ವಾಮಿನಿತಿ ನಾಮಿನೇ. ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತೇ ದೇವೇ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣೇ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯದೇಶತಾರಿಣೇ. ನಮಃ ಓಂ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮದೇ ಭಕ್ತಿ ಸಿದ್ಧಾಂತ ಸರಸ್ವತೀ ನಿತಿ ನಾಮಿನೆ ಶ್ರೀವಾರ್ಷಭಾನವೀ ದೇವಿ ದಯಿತಾಯ ಕೃಪಾಬ್ಧಯೇ ಕೃಷ್ಣ ಸಂಬಂಧ ವಿಜ್ಞಾನ ದಾಯಿನೇ ಪ್ರಭವೇ ನಮಃ. ಮಾಧುರ್ಯೋಜ್ಜಲ ಪ್ರೇಮಾಢ್ಯ ಶ್ರೀರೂಪಾನುಗಾ ಭಕ್ತಿದ ಶ್ರೀಗೌರಾ ಕರುಣಾಶಕ್ತಿ ವಿಗ್ರಹಾಯ ನಮೋಸ್ತುತೆ. ನಮಸ್ತೆ ಗೌರವಾಣಿ ಶ್ರೀಮೂರ್ತಯೇ ದೀನತಾರಿಣೇ ರೂಪಾನುಗಾ ವಿರುದ್ಧಾಪ ಸಿದ್ಧಾಂತದ್ವಾಂತಹಾರಿಣೇ. ನಮೋ ಗೌರಕಿಶೋರಾಯ ಸಾಕ್ಷಾದ್ವೈರಾಗ್ಯಮೂರ್ತಯೇ ವಿಪ್ರಲಂಬಾರಸಾಂಬೋಧೇ ಪಾದಾಂಬುಜಾಯತೇ ನಮಃ. ನಮೋ ಭಕ್ತಿ ವಿನೋದಾಯ ಸಚ್ಚಿದಾನಂದನಾಮಿನೇ ಗೌರಶಕ್ತಿಸ್ವರೂಪಾಯ ರೂಪಾನುಗಾವರಾಯತೇ ಗೌರಾವಿರ್ಭಾವ ಭೂಮೇ ಸ್ವಂ ನಿರ್ದೇಷ್ಟ ಸಜ್ಜನ ಪ್ರಿಯ ವೈಷ್ಣವ ಸಾರ್ವಭೌಮ ಶ್ರೀ ಜಗನ್ನಾಥಾಯತೇ ನಮಃ. ವಾಂಚಾಕಲ್ಪತರುಭ್ಯಶ್ಚ ಕೃಪಾಸಿಂಧುಭ್ಯೈವ ಚ ಪತಿತಾನಾಂ ಪಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ನಮೋ ಮಹಾವದನ್ಯಾಯ ದಾಯತೇ ಕೃಷ್ಣಾಯ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ನಾಮ್ನೇ ಗೌರತ್ವಿಷೇ ನಮಃ. ಪಂಚತತ್ವಾತ್ಮಕಂ ಕೃಷ್ಣಂ ಭಕ್ತರೂಪಸ್ವರೂಪಕಂ ಭಕ್ತಾವತಾರಂ ಭಕ್ತಾಖ್ಯಂ ನಮಾಮಿ ಭಕ್ತಶಕ್ತಿಕಂ. ಹೇ ಕೃಷ್ಣ ಕರುಣಾ ಸಿಂಧೋ ದೀನಬಂಧೋ ಜಗತ್ಪದೆ ಗೋಪೇಶ ಗೋಪಿಕಾಕಾಂತ ರಾಧಾಕಾಂತ ನಮೋಸ್ತುತೆ. ಜಯತಾಂ ಸುರತರ್ಪಂಗುರ್ ಮಾಮಂದಮತೇರ್ಗತಿ ಮತ್ಸರ್ವಸ್ವಾಪದಾಂಬೋಜೌ ರಾಧಾಮದನ ಮೋಹನೋ ದಿವ್ಯದೃಂದಾರಣ್ಯಕಲ್ಪದ್ರುಮಾದಃ ಶ್ರೀಮದ್ರತ್ನಾಗಾರ ಸಿಂಹಾಸನಸ್ಥೌ ಶ್ರೀಮದ್ರಾಧಾಶೀಲಗೋವಿಂದದೇವೋ ಪ್ರಶ್ರಾಲಿಭಿಃ ಸೇವ್ಯಮಾನೋ ಸ್ಮರಾಮಿ. ಶ್ರೀಮಾನ್ ರಾಸರಸಾರಂಭೀ ವಂಶೀವಟತಟಸ್ಥಿತಃ ಕರ್ಷಂ ವೇಣುಸ್ವನೇರ್ಗೋಪೀರ್ ಗೋಪಿನಾಥಃ ಶ್ರೀಯಸ್ತು ನಃ ತಪ್ತ ಕಾಂಚನ ಗೌರಾಂಗಿ ರಾಧೇ ವೃಂದಾವನೇಶ್ವರಿ ವೃಷಭಾನುಸುತೇ ದೇವಿ ಪ್ರಣಮಾಮಿ ಹರಿಪ್ರಿಯೇ. ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ प्रभो नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे నిన్న బ్రాహ్మణ పత్రుల ఉద్ధార ఆ లీలను చెప్పుకుంటున్నాం. ఆ చెప్పుకుంటూ ఈ లీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, భగవంతుడు ఆ గోపికలు కూడా వచ్చారు రాస క్రీడ చేయడానికి, ద్విజపత్నులు కూడా బ్రాహ్మణ పుత్రులు కూడా కృష్ణుడితో రాస చేయడానికి వచ్చారు. అయినా గోపికలతో చేశాడు కానీ కృష్ణుడు రాస క్రీడ ద్విజపత్నులతో చేయాల. దానివలన కృష్ణుడు ఏం స్థాపిస్తున్నాడు అంటే, గోపికలు గోపీ జన్మ చాలా శ్రేష్టమైనది. ఎప్పటి వరకు పోతే ఎవరోతే గోపీ జన్మనెత్తరో, అంటే ఆ గోపీల యొక్క గర్భం నుంచి పుట్టరో, అప్పటి వరకు నేను వాళ్ళని స్పర్శించను. కృష్ణుడి యొక్క స్పర్శ ఎవరికి అంటే గోప గోపులకు మాత్రమే. ఆ గోపీ జన్మ యొక్క మహిమని చెప్పే ఈ లీలలో మనం ఏమిన్నామంటే, ఈ ద్విజపత్నులు ఎన్నో సంవత్సరాల నుంచి కృష్ణుడు ఎప్పుడు దర్శనం చేసుకోలా, కేవలం కృష్ణుడి గురించే విన్నారు, చాలా విన్నారు. విని విని ఏమైందంటే వాళ్ళ మనసులో కృష్ణుడికి కృష్ణుడి పట్ల ప్రేమ వెలిసింది. అంటే భగవంతుని దర్శనం చేసుకుంటేనే ప్రేమ కలుగుతుంది అని ఎక్కడ రాయలేదు. భగవంతుడి గురించి మనం ఎంత కథ వింటామో అంత ఎంత వింటామో అంత మనసులో ప్రేమ వెలుస్తుందంట. వాళ్ళ మనసంతా కృష్ణ కాన్షియస్నెస్ అయిపోయింది, అంటే కృష్ణ చైతన్యంతో నిండిపోయింది మనసు. మన మనసు కృష్ణ చైతన్యంతో నిండిపోవాలి అంటే ఏం చేయాలి, కృష్ణుడి గురించి మనం వినాలి. అట్లా ఈ ద్విజపత్నులందరూ కృష్ణుడి గురించి చాలా విన్నారు. ఇప్పుడు ఆ కథ సంక్షిప్తంగా నేను ఏం చెప్పుకుందాం దాన్ని ఒకసారి మళ్ళీ స్మరిస్తూ ఇక ముందు కొనసాగదాం. కృష్ణుడికి చాలా ఆకలి వేసింది, కృష్ణుడితో ఉన్న గ్వాలబాలుడుకందరూ ఇంకా మిక్కిలి ఆకలి వేసింది, బలరాముడు కూడా ఆకలి వేసింది. గ్వాలబాలు అన్నారు, కృష్ణ నువ్వు ఎంతో మంది దుష్టుల్ని చంపావు, బలరాముడా నువ్వు చాలా బలవంతుడివి, మీరు మా పొట్టలో ఉన్న ఈ భూకాసురుడున్నాడే, అంటే ఆకలి అనే అసురుడు ఉన్నాడు, అసురుని చంపి చూడు, ఎందుకంటే చాలా బలవంతుడు. ఎవరికోతే ఒకసారి ఆకలి వేస్తే ప్రశాంతంగా కూర్చోలేరు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఏది పడితే చేస్తారు. ఆ టైంలో కోపం కూడా వస్తుంది, చాలా ఆకలి తినప్పుడు ఎంత కోపం వస్తుందంటే ఏది పడితే తినేస్తారు. అందుకని ఈ భూకాసురుణ్ణి చంపడం చాలా తెలియ కాదు, భూకాసురుని చంపి చూపిస్తున్నారు. కృష్ణుడు అన్నాడంట, మీరేం ఆలోచించక్కర్లేదు, చాలా దగ్గరలోనే ఈ బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారు. మనసులో అనుకున్నాడు కృష్ణుడు, నేను ద్విజపత్నులకి దర్శనం ఇవ్వాలి, ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు నన్ను దర్శనం చేసుకోవాలి, నా గురించి ఎంతో శ్రవణం చేశారు కదా, వాళ్ల మీద కృప కలిగించడానికి నేను ఈ గ్వాలబాలుని ద్విజపత్నుడి దగ్గర కాదు ద్విజుడి దగ్గరికి, అంటే బ్రాహ్మణ దగ్గర పంపిస్తా, ఎందుకంటే చూపించాలి. ఎవరైతే యజ్ఞయాగాలు నేర్చుకున్నా ఎంత పెద్ద గొప్ప యాగాలు చేసినా భక్తి గనక లేకపోతే వాళ్లకి కృప కలగదు. పత్నులైనా ద్విజపత్నులైనా వాళ్ళకి ఎటువంటి వేద సంస్కారం లేకపోయినా వాళ్ళ హృదయాల్లో నా పట్ల భక్తి ఉన్నది కాబట్టి నా కృప వాళ్ళకి కలుగుతుంది అని ఈ మాటను చెప్పటానికి, ఈ మాటని అందరికీ తెలియజేయటానికి కృష్ణుడు ఏం చేశాడు, వాళ్ళు చెప్పాడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఒక పని చేయండి, నా పేరు తీసుకోవద్దు, మొట్టమొదటి బలరాముడి పేరు తీసుకోండి. ఆ బ్రాహ్మణులు స్వా స్వా అంటుంటారు, వాళ్ళు చెప్పండి బలరాముడికి ఆకలి వేస్తుంది, ఆయనతో పాటు కృష్ణుడు ఉన్నాడు, కొంచెం భౌతిక భిక్షా అంది అన్నారు. గ్వాలవాళ్ళందరూ వెళ్ళారు, వెళ్ళి ఏం చేశారు, రెండు చేతులు జోడిచ్చారు, ఆయన వీళ్ళని చూడను కూడా చూడలా. తర్వాత ఏం చేశారు, దండవత్ పాణినా, అంటే కింద పడి దండవత్ ప్రణాం చేశారు, ఇంకా చూడలా. వాళ్ళు అన్నారు, రాముడికి, కృష్ణుడు మమ్మల్ని పంపించాడు, బలరాముడు చాలా ఆకలి వేస్తుంది, ఆయనతో పాటు కృష్ణుడు ఉన్నాడు అని ఇటు పంపి ఇది చెప్పారు. చెక్కమ్మా చెప్పంగాని ఇంకా బ్రాహ్మణులు అవుతే మాట్లాడు మాట్లాడలా. వీళ్ళు వాళ్ళు అనుకున్నారు, ఈ బ్రాహ్మణులు మనం ఏదో బాల చిన్న పిల్లలమని చూసి మమ్మల్ని చూడటలేమో అని వాళ్ళు అన్నారు. వేదాల్లో ఈ మాట చెప్పడుంది, మీరు ఎంత బిజీగా ఉన్నా ఏ పనుల్లో అయినా, దేవతారాధనలో కూడా ఎంతో బిజీగా ఉన్నా ఆకలి వేసిన వాడికి వెంటనే భోజనం పెట్టాలి అని వేదాల్లో చెప్పబడింది. దీనికంటే పరోధర్మం అంటూ లేదు, అందుకని మాకు ఆకలిగా ఉంది, మీరు భోజనం పెట్టండి, కొంచెం అన్నం అంతా ఇవ్వండి అంటే మాట్లాడమని మాట్లాడలేదు. వీళ్ళందరూ స్వాహా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అన్నారు, మీరు అనుకోబోవచ్చు బ్రాహ్మణులు తిన్న తర్వాతే భోజనం ఇంకోటి పెట్టాలని, అటువంటి నియమాలు ఈ పశు బలి అయిన తర్వాత ఆ నియమం ఉండదు. పశు బలి అయిన తర్వాత ఎవరికి వస్తే వాళ్ళకి భోజనం పెట్టమే, ఆ యజ్ఞంలో ఉండే ఆ ప్రసాదాన్ని అందరికి పెట్టేసేయాలి. మీ పశు బలి అయిపోయింది కదా ఇప్పుడు యజ్ఞంలో, అందుకని మాకు ఇవ్వండి. బ్రాహ్మణులు, నేను మీకు భిక్ష ఇస్తాం అని చెప్పలేదు, ఇవ్వను అని చెప్పలేదు. చాలా నిరాశతో వాళ్ళందరూ మళ్ళీ వచ్చేశారు. రాగానే కృష్ణుడు చెప్పారు ఈ మాట. కృష్ణుడు నవ్వాడు. కృష్ణుడు ముందే తెలుసు ఈ బ్రాహ్మణులు ఇవ్వరని తెలుసు. అప్పుడు అన్నాడు కృష్ణుడు, మీరు ద్విజపత్నులకు వెళ్ళండి, పత్నిశాలాయాం అక్కడికి వెళ్ళండి, ఆ ద్విజపత్నులు అక్కడ నా కోసం ఎంతో మంచి మంచి పిండి వంటలు, నా కోసం అంటే కాదు ఆ యజ్ఞ యాగాల కోసం ఏదో మంచి మంచి పిండి వంటలు వండారు. మీరు వెళ్ళి జాగ్రత్త ఒక మాట గుర్తుంచుకోవాలి. ఏం చెప్పాలి వాళ్ళకి, కృష్ణుడు దగ్గరికి వచ్చాడు బలరాముడితో పాడున్నాడు అంత మాత్రమే చెప్పండి, నాకు ఆకలి వేసింది అని చెప్పొద్దు. అది కనుక చెబితే ఏమవుతుంది, వాళ్ళు నా పట్ల ఎంత ప్రేమ ఉన్నదంటే వాళ్ళకి మనసులో కూడా ఒక ఈ ఊహ, కృష్ణుడు ఆకలి వేసిందా, ఆకలితో దుఃఖపడిపోతున్నాడా, అది స్మరించంగానే ఆ ఒక్క దుఃఖాన్ని అంటే నా దుఃఖాన్ని స్మరించి వాళ్ళకి ఎంత దుఃఖం వస్తుందంటే ఆ దుఃఖంలో వాళ్ళు ముడిచిపడిపోతారు. అందుకని నా ఒక్క దుఃఖాన్ని నా కష్టాన్ని మీరు అక్కడికి వెళ్ళి చెప్పొద్దన్నాడు. వీళ్ళందరూ వాళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళి ఆ ద్విజపత్నుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏం చెప్పారు, చాలా ఆదరంతో దండం పెట్టుకుని ప్రణామం చేసిన తర్వాత అన్నారు, కృష్ణుడు ఇక్కడ ఈ దగ్గరికి వచ్చాడు బలరాముడితో పాటు ఉన్నాడు, మీ యొక్క పల్లెటూరు దగ్గరే ఉన్నాడు అన్నాడు, మీ పల్లె దగ్గరే ఉన్నాడు. ఆ కృష్ణుడు యొక్క నామాన్ని విన్నంత మాత్రంతోనే అందరూ ముడిచిపడిపోయారు. ఈ బాలందరూ ఓ అన్నారు, ఏమిటి ఏం చేద్దాం ఏంటావు, ఇప్పుడు అందరూ ముడిచిపడిపోతే మాకు ఆకలిగా ఉంది, కృష్ణుడికి ఆకలిగా ఉంది కదా, కృష్ణుడికి ఆకలిగా ఉంది అని ముడిచిపడిపోయినా ఈ మాట వాళ్ళ కర్ణరంధ్రాల నుంచి ప్రవేశించింది. ఉన్నట్టుండి ఇంకొకళ్ళని తిట్టడం మొదలుపెట్టారు, వాళ్ళని నిందించడం మొదలుపెట్టారు. ఏమిటి కృష్ణుడికి ఆకలిగా ఉంటే మనం ఆలస్యం చేస్తున్నాం ఏమిటని అందరూ ఎంతవుతే అంత ఏది పడితే అది అన్ని మూట కట్టుకొని కృష్ణుణ్ణి కలవాలని వాళ్ళందరూ ద్విజపత్నులందరూ ఆ గ్వాల బాలతో పాటు వెళ్తున్నారు కృష్ణుని కలవాలని. వాళ్ళు ఉండే ప్రేమ ఎక్కడి నుంచి ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, శ్రుత్వాచ్యుతముపాయాతం నిత్యం దర్శనోత్సుక అన్నారు. శ్రుత్వా అంటే చిన్నప్పటి నుంచే వీళ్ళు కృష్ణుడి గురించి వింటున్నారు, కృష్ణకథ వింటున్నారు. ఈ గోపికలు అటు ఇటు తిరుగుతూ వాళ్ళు పాలు నెయ్యి ఇవన్నీ అమ్మటానికి వచ్చినప్పుడు, కూరగాయలన్నీ అమ్మటానికి వచ్చినప్పుడు అప్పుడు ఈ ద్విజపత్నులు చెప్పేవారంట, వెనక దోవనించిరా అక్కడ గేటు దగ్గర కూర్చొని వెనక దొడ్లో కూర్చొని చక్కగా కృష్ణకథ వినేవాళ్ళంట. ఈ అమ్ముడు కొడుక్కోవటం అని తర్వాత కానీ కృష్ణుడు అని చెప్పాడు అంటే వాళ్ళ మనసులో కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యం ఎంత నిండిపోయిందంటే కృష్ణుడి గురించి విని విని తత్కథాక్షిప్త మనసో, ఎంత అద్భుతమైన పదాలు వాడాడు చూడండి, తత్కథాక్షిప్త మనసో కథ ఆక్షిప్త మనస, మనసు ఆ కృష్ణ కథలో ఎట్లా నిమగ్నే ఉందంటే బభూరు జాత సంభ్రమా, జాత సంభ్రమా, సంభ్రమపడుతూ వాళ్ళందరూ చతుర్విధం బహుగుణాన్ని అన్ని అన్నాలు అన్ని వేపిండి వంటలు అన్ని మూటగట్టుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్లే సమయంలో వాళ్ళ బంధువులు బాంధవులు వాళ్ళ భర్తలు అందరూ ఏం చేశారంటే వీళ్ళని ఆపడానికి ప్రయత్నించారు. ఆపడానికి ప్రయత్నించినా ఆపలేకపోయారు. ఇప్పుడు ఈ ద్విజపత్నులందరూ బ్రాహ్మణ భార్యలందరూ పుత్రులందరూ ఈ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో ఆ వనం దగ్గరికి వెళ్ళాడు. అశోకవనం అంట. అశోకవనంలో అశోక వృక్షాల మధ్యలో ఆ అశోక ఆకులు ఉన్నాయి. ఆకుల మధ్యలో నుంచి కృష్ణుడిని దర్శించుకున్నాను. ఎట్లా దర్శించుకున్నా అంటే కృష్ణుడు స్వరూపం ఎట్లా ఉందంటే శ్యామం హిరణ్య పరిధీం వనమాల్య భార, శ్యామం హిరణ్య పరిధీం, శ్యామవర్ణంలో ఉండే కృష్ణుడు. హిరణ్య పరిధీం అంటే ఒక స్వర్ణరంగు వస్త్రాల్ని ధరించిన వాడు కృష్ణుడు. వనమాల్యని ధరించాడు. భారం దాని భార అంటే పీకాక్ ఫెదర్ నెమలీకని ఆయన ధరించాడు. ధాతు ప్రవాణనటవేషం అనవర్తాంశే. ఒక నటుడు ఎట్లా నటిస్తున్నాడో అట్లా కృష్ణుడు ఏం చేశాడంటే అతను ఒక చెయ్యి ఒక గ్వాలవాడు భుజం మీద పెట్టాడు. ఇంకొక చేత్తో ఏం చేస్తున్నాడు కృష్ణుడు, ఒక కమల పుష్పాన్ని తీసుకొని దాని గిరిగిరా తిప్పుతున్నాడు. దాంతో ఏమంటున్నాడు తెలుసు కృష్ణుడు, ద్విజపత్నులందరూ మాధుర్య భావంతో నా దగ్గరికి వచ్చారు, నా శరణాగతులు అవుతున్నారు. కృష్ణుడు చెబుతున్నాడంట, మీ హృదయంలో ఉండే ఆ ప్రేమను చూసి నా హృదయం ఇట్లా గిరగిరా తిరిగిపోతుంది. నాకు కూడా చాలా కోరిక ఉన్నది, సంక్తి సంకల్పాన్ని మిమ్మల్ని మీ భుజాల మీద కూడా నా చెయ్యి పెట్టాలని అని నా చాలా కోరిక ఉంది. మీతో రాసక్రీడ చేయాలని కోరికగా ఉన్నది. అయినా ఏం చేసిందంటే సత్య సంకల్ప శక్తి, భగవంతుడు సంకల్పించాడంట ఏమిటి, మిమ్మల్తో రాస చెయ్యాలి అని సత్కల్పలు చేశాను. కానీ లీలాశక్తి వెంటనే వచ్చేసింది. లీలాశక్తి ఏం చేసిందంటే ఆ సత్య సంకల్ప శక్తి దాన్ని కొంచెం తక్కువగా చేసి దాన్ని చెప్పిందంట, నువ్వు నోరు మూసు కూర్చో, ఎందుకంటే ఇప్పుడు ఇది గనక కృష్ణుడు కనుక వీళ్లతో రాసక్రీడ చేస్తే ఆ సిద్ధాంతం ఉందే ఆ వ్రజ గోపికల యొక్క మహిమ ఉన్నదే అది తగ్గిపోతుంది. కృష్ణుడు వ్రజగోపికలతోనే గోప జన్మ ఎత్తిన వాళ్లతోనే వాళ్ళనే స్పర్శిస్తారు, వాళ్లతోనే రాసక్రీడ చేస్తాడు, వాళ్లతోనే ఆడుకుంటాడు. కానీ బ్రాహ్మణులు చేయడు. ద్విజ జన్మ వచ్చిన వాళ్ళకి కృష్ణ స్పర్శ లేదు. అందుకని సత్య సంకల్ప కృష్ణుడు సంకల్పం చేసినా కూడా ఆ లీలాశక్తి ఎంత శక్తివంతురాలు అంటే కృష్ణుడి యొక్క సత్య సంకల్ప శక్తిని కూడా దమనం చేసే దాన్ని కూడా శాంతిని చేసి అంత శక్తి కలది లీలాశక్తి. అంటే ఆ కృష్ణుడి లీల ఎంత పర్ఫెక్ట్గా జరుగుతాయంటే ఆ లీలాశక్తి యొక్క ప్రభావం జరుగుతాయి. కృష్ణుడుగా తెలియదంట ఏ లీల చేస్తున్నాడు అంటే కృష్ణుడు కూడా తెలియకుండానే ఆ లీలాశక్తి అట్లా కార్యం చేస్తుంటుంది. ఇప్పుడు కృష్ణుడు పూతాన్ని వధం చేసి వధించాడంట. కృష్ణుడికి తెలియని కూడా తెలియదు, నేను పూతాన్ని వధించాను అని. పూతా చనిపోయింది, నా వల్ల చనిపోయింది, నేను ఆ విషాన్ని త్రాగి దాంతో పాటు పాలు తాగి పాలుతో పాటు విషం తాగుతూ ప్రాణాలు కూడా తాగేశానని కృష్ణుడికి తెలియదంట. అంటే ఆ లీలాశక్తి అరేంజ్మెంట్ ఎట్లా ఉంటుందంటే కృష్ణుడు లీలలో ఆ కృష్ణుడి మాధుర్య అనుభవం ఆ భక్తుల యొక్క కృష్ణుడి యొక్క మధురిమాన్ని అనుభవిస్తున్నారే అది డిస్టర్బ్ కాకుండా ఎటువంటి దానిలోనూ డిస్టర్బెన్స్ ఉండకూడదు, చాలా చక్కగా జరగాలి. ఇప్పుడు కృష్ణుడు తెలిసిందనుకోండి, నేను పూతన అనే రాక్షసిని చంపాను, ఇది పూతన రాక్షసు యొక్క శవం, దాని మీద ఆడుకుంటాడా? ఆడుకోలేడు కదా. ఏం చేస్తున్నాడు, ఆ పూతన అట్ట కింద పడిపోయింది, దాడ కింద పడింది, పెద్ద 8 మైళ్ళు శరీరం పూతనాది. అక్కడ ఆ స్థనాల మీద ఏది తెలియని వాడుగా చిన్నపిల్లవాడు ఆడుకుంటున్నాడు. ఏం చేసినా నాకు తెలియదు, ఏదో పొద్దు పడిందంట, నేను చిన్నపిల్లవాడు ఏదో ఆడుకుంటున్నాడు, మట్టి మీద ఆడుకుంటుంటాడుగా, అట్టాగే పూతన శరీరం మీద కూర్చొని ఆడుకుంటున్నాడు. తెలియని కూడా తెలియదు పూతనని చంపానని. చూడండి ఆ లీలాశక్తి యొక్క ప్రభావం చూడండి, ఇట్లా అరేంజ్మెంట్ చేస్తూ ఉంటుంది. అట్లా కృష్ణుడు ఈ అట్టా చేయి తిప్పుతూ తిప్పుతూ ఆ చేతిలో ఉండే ఆ కమల పుష్పాన్ని తిప్పుతూ ఉన్నాడంట. నాకు తెలుసు నన్ను దర్శించి మీ హృదయాలు కూడా ఇట్లా తిరిగిపోతున్నాయి, అని తెలుసుకుని చెప్పాడు. కాస్తత త్యక్త సర్వాశ ప్రాప్త ఆత్మదీక్షయ అన్నారు. ఇది భగవంతుడు అందరి మనసు తెలిసినవాడే కదా, వాణికి తెలిసిపోయింది. ఈ యొక్క ద్విజపత్నుల మనసులో నాతో రాసక్రీడ చెయ్యాలి అనే భావనతో వచ్చారు. వీళ్ళందరూ మాధుర్య భావంతో నా దగ్గరికి వచ్చారు. మనసు తెలుసు, తెలిసినవాడు కృష్ణుడు ఏం చేశాడండి ఇట్లా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏం చేశాడు, స్వాగతం నో మహాభాగ. ఇప్పుడు గోపికలు, ఆ గోపికని కూడా కృష్ణుడు ఎట్లా పిలిచాడు, ఆయన మురళీవాదనతో వేణువాదనతో ఆ గోపికలందరినీ పిలిచాడు. శరత్ పూర్ణిమ, ఇప్పుడు కార్తీక మాసం ఒక రోజు ముందు శరత్ పూర్ణిమ, ఆ రోజు వంశీవటం కింద నుంచోని కృష్ణుడు ఆ చంద్రుణ్ణి చూస్తూ, పూర్ణచంద్రుణ్ణి చూస్తూ, పూర్ణిమ చూసి ఒక సంకల్పం చాడు. ఏమిటి, నేను రాసక్రీడ చెయ్యాలి. అందుకని ఈ 29వ అధ్యాయం ఉంది భాగవతంలో. ముఖ్యంగా భాగవతంలో 5 అధ్యాయాలు ఉన్నాయి 10వ స్కందంలో, దాని రాసపద్యాయి అంటారు. 29, 30, 31, 32, 33 ఈ 5 అధ్యాయాల్ని రాసపంచాధ్యాయి అన్నారు. ఆ కృష్ణుడి యొక్క ముఖారవిందంలో 10వ స్కందం భగవంతుడి యొక్క ముఖారవిందం అవుతే ఈ 10వ స్కందంలో ఉండి 5 అధ్యాయాలు ఉన్నాయే, ఆ కృష్ణుడి యొక్క ముఖారవిందంలో ఉండే సుందరమైన మందహాసం అంట ఈ 5 అధ్యాయాలు. అందుకని 5 అధ్యాయంలో 1వ అధ్యాయంలో 1వ శ్లోకం, దానిలో చక్కగా ఏం చెప్పడుంది, భగవాన్ పితారాత్రి శారదో తుల్లమల్లిక వీక్ష మనసశ్చక్రే గంతుం యోగమాయాముపాశ్రిత. సుఖదేవ గోస్వామి ఈ శ్లోకాన్ని పాడతారు. ఏమన్నారంటే, భగవంతుడు యోగమాయాముపాశ్రిత, యోగమాయాన్ని ఆశ్రయం గ్రహించాడంట. ఏ మాయాశక్తి, యోగమాయాశక్తి భగవంతుడిది, ఏం చేస్తుంది, ఎప్పుడు కృష్ణుడి శరణంలోనే ఉంటుంది. అటువంటి యోగమాయాశక్తి శరణుని వేడుకున్నాడు కృష్ణుడు. చూడండి, ఎందుకు రాసక్రీడ, ఇది సాధారణమైన క్రీడ కాదు. మిగతా నెలలో శక్తి, యోగమాయాశక్తి అది ఎట్లా పనిచేస్తూ ఉంటుంది కృష్ణుడు తెలుసు. కృష్ణుడు ఆదేశంతో పనిచేస్తూ ఉంటుంది, కృష్ణుడు ఏ జీవితం చేస్తుంది. అయితే ఈ రాసక్రీడాన్ని తలుచుకోగానే కృష్ణుడు నర్వస్ అయిపోయాడంట. ఒక చిన్న బాలకుడు అంటే యువకుడు అనుకోండి, ఇప్పుడే 14, 15, 16 ఏళ్ళు అయినాయి, ఇప్పుడు ఏదో ఒక యువతితో హృదయంలోనే ప్రేమ పెంచుకున్నాడు, కలవాలి, కలిసే ఒక అవకాశం కలిగింది. అప్పుడు టెన్షన్లో పడిపోతాడు కదా, ఏం మాట్లాడాలో ఏం చేయాలో, అట్లా కృష్ణుడు టెన్షన్లు పడిపోయి యోగమాయం ఉపాసిస్తా అన్నారు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, ఆయన ఈ గోపికల్ని పిలవటానికి ఈ మురళి వాదన చేశాడు. ఏమిటా మురళి అంటే, ఆ కృష్ణుడి యొక్క మాధుర్య స్వరూపం ఉన్నదే, మాధుర్యంతో నిండి ఉన్న స్వరూపం. అంటే మాధుర్యత అంటే తేనె, అంటే ఆయన స్వరూపం అంతా తేనెతో ఉందంట. ఆ యొక్క మాధుర్యమైన స్వరూపాన్ని ఈ మురళి ఏం చేస్తుందంటే శబ్దరూపిగా పరిణిస్తుందంట. అది మురళి యొక్క మహత్యం. ఏమిటది, ఆ కృష్ణుడి యొక్క మాధుర్య స్వరూపాన్ని దాన్ని శబ్దరూపంగా మార్చే క్షమత దీనిలో ఉంది. అది మురళి యొక్క పని. అంటే గోపికలు ఏమిన్నారు, కృష్ణుడి యొక్క మాధుర్యాన్ని విన్నారు, ఆయన స్వరూప మాధుర్యాన్ని విన్నారు. ఏమిటా శబ్దం, కామగాయత్రి, బ్రాహ్మణ దీక్ష పుచ్చుకున్నారే, 7 గాయత్రులు మాకు మన సంప్రదాయంలో ఆచార్యులు ఇస్తారు, ఆ 7 గాయత్రిలో మనం చివరి గాయత్రి ఉన్నదే దాన్ని కామగాయత్రి అంటారు. అంటే ఆ కృష్ణుడు మురళీ వాదన వల్ల కామగాయత్రి మంత్రాన్ని వాదించాడు. ఆ మురళి నుంచి ఏ మంత్రం బయటికి వెళ్ళబడిందంటే కామగాయత్రి మంత్రం వెళ్ళబడింది. ఆ కామగాయత్రి ఏమిటి, ఆ కృష్ణుడి యొక్క మాధుర్య స్వరూపమే, నాన్ డిఫరెంట్ ఫ్రమ్ కృష్ణస్ బాడీ. మంత్రం అమూర్తికం, మంత్రమూర్తిం అమూర్తికం, అంటే కృష్ణుడి యొక్క మూర్తి స్వరూపం ఉన్నదే అది మంత్రంగా తయారు చేసి ఈ మురళి అన్ని అందరి గోపికల యొక్క కర్ణరంధ్రాల్లో ప్రవేశించింది. అంటే కృష్ణుడే ప్రవేశించాడు గోపికుల యొక్క కర్ణరంధ్రాల్లో. ప్రవేశించి ఏం చేశాడు కృష్ణుడు? ఆ గోపుల యొక్క గోపికల యొక్క హృదయంలో ఉండే లజ్జ ఒకటి, రెండోది శీలత, మూడోది వివేక అంటే బుద్ధి, వివేక ఆలోచన, నాలుగోది భయం. ఈ నాలుగుని కృష్ణుడు దొంగిలించాడు. శబ్దరూపంలోకి వెళ్ళాడు కదా, ఆ గోపికల హృదయంలోకి దొంగిలించాడు. ఈ గోపికలు పిచ్చెక్కిపోయినట్టు కృష్ణుని కలవడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరైతే మీ ఇంట్లో చాలా సొమ్ము ఉందనుకోండి, దొంగలు పడి ఆ సొమ్ముని దాచుకొని పరిగెత్తుకుంటూ వెళ్తుంటే మీరేం చేస్తారు? ఆ భోజనం చేస్తున్నా తర్వాత చూద్దామని అనుకుంటారా? ఏదో ఉన్నట్టుండే మీరు వాళ్ళు వెనక పడతారు. వాళ్ళు ఏది చేసినా పరిగెత్తుకుంటూ వెళ్తాం. అంటే అటువంటి రన్నింగ్ రేస్ ఎప్పుడు చేస్తుండం. అట్లా గోపికలు కూడా ఆ కృష్ణుణ్ణి కలవతాని కృష్ణ గృహీత మానస పరిగెత్తుకుంటూ గోపి కృష్ణుడి దగ్గర రాగానే ఆ కృష్ణుడు అన్నాడంట, స్వాగతం నువ్వు మహాభాగా, రండి రండి కూర్చోండి, స్వాగతం పలికి కూర్చోండి, నేను మీకేం చేయాలి చెప్పండి, కిం కరవామహ. ఏ శ్లోకంలో అయితే గోపికలతో మాట్లాడే కృష్ణు అదే శ్లోకం, స్వాగతం నో మహాభాగా, మహాభాగ్యవాన్ని రండి కూర్చోండి, మీకేం చేయమంటారు? గోపికలు అనుకున్నారంట, ఏమిటి నువ్వు చెవటం, ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వే పిలిచావు, ఆ మురళీ వాదన ద్వారా నువ్వే నన్ను పిలిచి మమ్మల్ని పిలిచావు, పిలిచి అడుగుతున్నావు స్వాగతం, స్వాగతములతో ఏం చేయాలని అడుగుతున్నావు ఏంటి? ఏ ఉద్దేశంతో అయితే నువ్వు నన్ను పిలిచావు, మిమ్మల్ని నువ్వు మమ్మల్ని పిలిచావో ఆ ఉద్దేశాన్ని పూర్తి చేసుకో అని గోపికలు చెబుతున్నారు. అట్లా ఒక కృష్ణుడు కొన్ని శ్లోకాలను చెబుతాడు, ఆ గోపికలు కూడా ప్రణయ గీతాన్ని పాడతారు, తర్వాత రాస జరుగుతుంది. ఇక్కడ ఏమైందంటే కొంచెం మారిపోయింది. అదే శ్లోకాన్ని పాడాడు గాని కృష్ణుడు అన్నాడు, నన్మధ్యాయమై కుర్వంతి కుశలాహ స్వార్థ దర్శనాహ. ఇది తెలుసు, నేను భగవంతుణ్ణి కాబట్టి నన్ను దర్శనం చేసుకోవటానికి అందరూ వచ్చారు. వీరందరూ స్వార్థ దర్శన, మన నిజమైన స్వార్థం ఎవరికైనా ఉంటే నిజమైన స్వార్థం ఏమిటంటే భగవంతుణ్ణి మమ్మల్ని నన్ను దర్శించుకొని దర్శనం చేసుకోవటమే. అయినా మీ భక్తి ఎటువంటిది అంటే అహేతుకి అవ్యహితాన్ భక్తి, మిమ్మల్ని మీ భర్తలు మీ బిడ్డలు మీ బంధువులందరూ ఆపడానికి ప్రయత్నించినా వీరందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారే, మీ భక్తి చాలా అద్భుతమైన భక్తి. అహేతుకి నా ప్రీతి కోసమే మీరు వచ్చారు. కానీ ఒక మాట నేను చూతాను, ప్రాణబుద్ధిర్ మనస్వాత్మ, ఈ భక్తి యొక్క లక్షణం ఏమిటంటే భక్తి లేకపోతే మృత శరీరం లాంటిదే. ఎట్లాగోతే ఆత్మ ఉన్నంత వరకే ఈ ఇంద్రియాలు మనస్సు బుద్ధి ప్రాణాలు అవన్నీ సంచరిస్తున్నాయి, కార్యం చేస్తున్నాయి. నేను చేయతబోతున్నాను, మనస్సు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది, ఎందుకంటే ఆత్మ ఉండటం వల్లనే. ఆ ఆత్మ కనుక వెళ్ళిపోతే ఇవన్నీ ఎందుకు పనికిరావు? అయినా మీరు మీలో ఎంత భక్తి ఉన్నదంటే భక్తి లేకపోతే ఈ ప్రాణాలు జీవితం అనవసరం. ఎట్లాగైతే బుద్ధి ఇంద్రియాలు ఆత్మ ఉండటం వల్ల పనిచేస్తున్నాయి, ఆత్మ లేకపోతే ఇవన్నీ వ్యర్థము, అట్లాగే భక్తి అనేది లేకపోతే జీవితం వ్యర్థము. ఇవన్నీ ప్రవచనం చేయటం వల్ల అంటే ఇప్పుడు ఐశ్వర్య శక్తి ఉన్నదే, సత్యసంకల్ప శక్తి ఉన్నదే, దాన్ని కొంచెం దమించడానికి ఈ లీలాశక్తి ఇటువంటి మాటలు చెప్తుంది కృష్ణుడు ముఖాన్ని మీద. ఎత్తత్తదా దేవయజనం ప్రాప్త్యో, మీరు చూడండి మీ భర్తలందరూ వేయించేస్తూ ఉంటారు, ఎందుకంటే మీరు లేకపోతే భార్య లేకపోతే భర్త పూర్ణాహుతి చేయలేడు, వీరందరూ తొందరగా వెళ్ళండి అనగానే ఏ శ్లోకం అయితే కృష్ణుడు కూడా గోపికలకు చెప్పాడు. ఏం చెప్పాడు? ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి, చాలా చీకటి, నేను యువకుణ్ణి, మీరందరూ యువతలు, ఏమనుకుంటారు జనాలు? మీ భర్తలు బిడ్డలు అందరూ మీకోసం ఏం చేస్తూ ఉంటారు? అది రజన్యేష ఘోర రూప, ఎన్నెన్నో ఘోర ప్రాణులుంటాయి ఇక్కడ, మీరు వెళ్ళిపోండి. డబుల్ మీనింగ్తో మాట్లాడతలేవు, బయట మీనింగ్తో చెప్పాలంటే కృష్ణుడు చెప్పాడు గోపికలు వెళ్ళిపోండి వెళ్ళిపోండి చెబుతున్నాడు, కానీ దానికి అదే శ్లోకానికి రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి ఇన్నర్ మీనింగ్లో ఏం చెబుతాడు, మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్ళిపోతే నాకేమవుతుంది, మిమ్మల్నితో రాసక్రీడ చేయటానికి మిమ్మల్ని పిలిచాను. ఇక్కడ కృష్ణుడు అట్ట మాట్లాడటల్లా, గోపికలకు కృష్ణుడు చెప్పారు వెళ్ళిపో అని చెప్పగానే ఆ గోపికలు ఏమన్నారు? ఏ శ్లోకం గోపికలు పాడారో అదే శ్లోకాన్ని ఇక్కడ ఈ బ్రాహ్మణ పత్లు శ్రీపత్యాహుచు వాళ్ళేం పాడారు అంటే, నైవం విభోర్హతి భవాన్ గదితుం నిశంషం. హే కృష్ణుడా, ఇట్లా మాట్లాడటం నీకు ఉచితం కాదు, ఇట్లా మాట్లాడకూడదు. మేము అందరినీ వదిలేసి మీ శరణం వేడుకుంటూ అని వచ్చాము, నువ్వు వెళ్ళిపోయిన చూస్తున్నావు, ఇంత కఠోరంగా మాట్లాడుతున్నావు, ఇది మంచిది కాదు. నువ్వు శాస్త్రాల్లో చెప్పావు, సత్యం కురుష్వ నిగమం తవ పాదమూలం. తవ పాదమూలం ఎవరోతే మీ పాదమూలాల దగ్గరికి ఎవరొస్తారో, చరణకమలాలకి శరణం ఆశ్రయం గ్రహిస్తారో వాళ్లకి నువ్వు వేదాల్లో ఏం చెప్పావు? నచ పునరావర్తతే, నచ పునరావర్తతే, నచ పునరావర్తతే మూడు సార్లు చెప్పావు కదా. వాళ్ళు మళ్లీ తిరిగి రాలి భౌతిక ప్రపంచానికి. మేము కూడా మీ దగ్గరికి వచ్చాం కదా, మళ్లీ తిరిగి వెళ్ళము, వెళ్ళవని ఎందుకు చెబుతున్నావు? అదే కాకుండా భగవద్గీతలో కూడా నువ్వు చెప్పావు కదా, యథామాం ప్రపదంతే స్థానస్య భయామి, ఎట్లాగోతే మిమ్మల్ని ఎవరు ఓడి వస్తారో అదే విధంగా నువ్వు వాళ్లతో రెసిప్రోకేట్ చేస్తావు. అంటే మేము అన్నీ విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చాం కదా, నువ్వు కూడా అన్ని విడిచిపెట్టి మా దగ్గరగా ఉండాలి ఈ భగవద్గీత ప్రకారం అండి. ప్రాప్యావయం తులసిధామ, మళ్ళీ నీకేదో మనసులో రావచ్చేమో, మేము బ్రాహ్మణ కులంలో జన్మించే బ్రాహ్మణ పత్రులను కాబట్టి కృష్ణుడు అనుకుంటాడేమో. ఏమిటి, బ్రాహ్మణ పత్రుని దాసిగా పెట్టుకోవటం మంచిది కాదు, నాకు సిగ్గేస్తుంది మీకు సిగ్గేస్తుందేమో అట్లా అనుకుంటే, మేము మళ్ళీ వెళ్ళాం, వచ్చేసాం కదా మీ శరణకు వచ్చేసాం కదా, వెళ్ళాం ఈ వనంలోనే ఒక పిచ్చెక్కిన వాళ్ళలాగా వనదేవతల్లాగా మేము తిరుగుతూ ఉంటాం. ఏదో నువ్వు గోపికలతో రాసకిడ చేసినప్పుడు, వాళ్ళని కౌగిలించుకున్నప్పుడు తులసీదళం ఏదో మీ యొక్క వక్షస్థలం నుంచి కింద పడితే దాన్ని త్రొక్కి మీరు వెళ్ళిపోతుంటే, ఎవరో ఒక గోపియో గోపబాలుడో ఆ తులసీదళాన్ని మాకిస్తే దాన్ని మేము మా నెత్తిమీద పెట్టుకొని మీ కృప అందినట్టు కలిగినట్టు అనుకొని మా జీవితాన్ని వనంలోనే గడిపేస్తూ ఉంటాం. అందుకని అలింగ్య సమస్త బంధ బంధూ అన్ని వదిలేసి వచ్చేసాం, మళ్ళీ మళ్ళీ మేము వెళ్ళాం ఇంకా. ఎందుకంటే మీరు మళ్ళీ చెప్పారనుకోండి, అది కాదు వెళ్ళాలి మరి. మేము వెళ్ళినా ఏమిటంటే, మా బంధువులు, మా పుత్రులు, మా భర్త వాళ్ళందరూ మమ్మల్ని స్వీకరించరు. గృహంతి నోనా పతయ పితరో సుతో వా నా భార్త్రా బంధు సురుదా కుతైవ చాన్యే, మమ్మల్ని స్వీకరించరు. అందుకని తస్మాద్భవత్ ప్రపద్యయో పతితాత్మనామ్నో నాణ్య భవేద్గతే అరిందమ తద్విదేహి. హే అరిందమ, అన్ని రకాలు ఒక అరి, అరంటే శత్రువుల్ని దమన్ చేసేవాడు, నువ్వు చాలా గొప్పవాడివి. విదేహి తద్విదేహి, మా కోరికలు నువ్వు తీర్చు, మీతో రాస చేయాలి అనే కోరికతో మేము వచ్చాము, అందుకని మమ్మల్ని వెళ్ళిపో అని ఇటువంటి మాటలు చెప్పద్దు అన్నాడు. కృష్ణుడేమన్నాడు దానికి, ప్రత్యాతో నభ్యాశ్రయేయం బతిర్ పితృభ్రాతృసుతాదయ లోకాశ్చ ఓ మన్యోపేతే దేవయ అనుమన్మతే అన్నాడు. మీరు దాని గురించి బాధపడక్కర్లా, నేను భగవంతుణ్ణి, నేను మీ భర్తలకు చెబుతా స్వీకరించు అని చెబుతా. మిగతా వాళ్ళు మీ భర్తలే మీలో ఎటువంటి దోషాన్ని చూడరు. అదే కాకుండా నా మాట కనుక వినపోతే, మీ భర్తలు ఉన్నారు వాళ్ళెవరు, వాళ్ళందరూ దేవతల్ని స్వీకరిస్తారు, అందుకని నేను ఆ దేవతలకు చూతా ఈ బ్రాహ్మణులకు నచ్చజెప్పు, మళ్ళీ ఎటువంటి దోషాలు చూడకుండా ఆ భార్యని ఇంట్లో స్వీకరించాలని నేను చెబుతా, ఆ దేవతలు కూడా చెబుతారు, అందుకని మీరు బాధపడక్కర్లేదు. వాస్తవికంగా చెప్పాలి అంటే ప్రేమ అనేది దగ్గరగా ఉంటేనే వెలుస్తుంది అని ఎటువంటి నియమం లేదు, ఎటువంటి రూల్ లేదు దానికి. ప్రేమ ఎట్ట వెలుస్తుంది అంటే, నా భక్తి చేయటం వల్ల వెలుస్తుంది. అన్నా ప్రియతే అనురాగాయ అంగ సంగో నినామిహ తన్మనోమయీయుంజీత అచిరామ్మావాప్సిత. మీ మనసుని నా పట్ల పెట్టినప్పుడు ఆ ప్రేమ వెలుస్తుంది. గాని ఆ మనసుని ఎట్లా పెట్టాలి? శ్రవణాత్ దర్శనాత్ ధ్యానాత్ మై భావోను కీర్తనాత్. చాలా భక్తితో శ్రవణం, కీర్తనం, ధ్యానం, దర్శనం, విగ్రహ దర్శనం చేసుకుంటే నా పట్ల ప్రేమ పెరుగుతుంది. నతతా సన్నికర్షేణ, నా దగ్గర ఉంటేనే ప్రేమ పెరుగుతుందంటే ఏమీ లేదు. ప్రతితాయితతో గృహాందుకని మీరు మళ్లీ వెళ్ళిపోండి అని నిన్న ఇంతమడుగు చెప్పుకున్నాం. ఈ లీల చాలా మధురమైన లీల కాబట్టి మళ్లీ ఆ శ్లోకాలను చదువుకుంటూ చెప్పుకున్నాను ఆయన. ఈ లీలని ఎన్నిసార్లు చదివినా అంత అద్భుతం. ఎందుకంటే ఈ లీల ద్వారా పరోక్ష రూపంలో భగవంతుడు గోపికల యొక్క మహిమని వర్ణించాడు. బ్రాహ్మణ జన్మ, ఈ ప్రపంచంలో బ్రాహ్మణ జన్మ అంటే శ్రేష్ఠ జన్మ, శ్రేష్ఠమైన జన్మ బ్రాహ్మణ జన్మ. అదే గోలోక వృందావన దానిలో ప్రేమ ప్రేమక్షేత్రంలో గోపి జన్మ శ్రేష్ఠం. దాన్ని ఇక్కడ స్వయంగా ఈ బ్రాహ్మణుల ద్వారా భగవంతుడు చెప్పిస్తున్నాడు. ఏం చెప్పిస్తున్నాడు? దిగ్జన్మ, ఈ బ్రాహ్మణ జన్మ దిగ్జన్మ అన్నాడు. అంటే జన్మతో వచ్చిన అహంకారాన్ని మనం దాన్ని అహంకారాన్ని కొంచెం పొగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి? ఈ లీలని మనం వినాలి. డబ్బుతో వచ్చిన అహంకారాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు చదివామే కిందటి దామోదర్ లీల, దాన్ని చదువు. ఎందుకంటే ఈ ధనం వలన వచ్చిన అహంకారం నలుకు వేరు మణిగిరికి వచ్చింది. అది ఆ ధనం వలన అహంకారం ఎట్లా పోతుంది అంటే దామోదర్ లీలని కుబేర పుత్రులు ఎట్లా ఆ శరణాగతులు అయ్యారో, కృష్ణుడు వీళ్ళని ఎట్లా ఉద్ధరించాడో, నారుడి యొక్క శాపం లేకపోతే అనుగ్రహం వలన ఎట్లా వీళ్ళని ఉద్ధరించారో ఆ లీలని శ్రవణం చేసుకుంటాం వలన ధనం వచ్చినందువల్ల అహంకారం ఉంది, దాన్ని మనం దమించవచ్చు, దాన్ని మనం శాంతించవచ్చు. ఇది ధనాఢ్యులు ఉంటారే వాళ్లకే అహంకారం వస్తుందని ఏది గ్యారంటీ లేదు. ఎవరో పేదవాళ్లకు కూడా నేను ఇంత ధనాన్ని ఇంత సొమ్ముని సంపాదించాను, ఇంత డబ్బులు సంపాదించాను అని అహంకారం కూడా రావచ్చు. ఒకరోజు నాకు గుర్తు, నేను మాయాపూర్ నుంచి కలకత్తా వెళ్తున్నప్పుడు, అది కాలేజ్ సమయంలో, ఇంకా జాయిన్ అవ్వలా నేను, అంటే 1993 ఆ టైంలో నవద్వీప్ స్టేషన్లో, అంటే మాయాపూర్ నుంచి కలకత్తా రావాలంటే నవద్వీప్ స్టేషన్లో ట్రైన్ పట్టుకోవాలి. నవద్వీప్ స్టేషన్లో నేను ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను. అక్కడ ఏదో బాత్రూమ్కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ చూశాను బాత్రూమ్ ఉంది, పబ్లిక్ బాత్రూమ్ ఉంది. అక్కడ ఒక టేబుల్ ఉంది, అక్కడ రాసింది 25 పైసా పావలా. ఆ టైంలో పావలా అంటే అది చెల్లేదు అది ఆ టైంలో కూడా. ఇప్పుడు ఏముంది పావలాకి ఏది విలువ లేదు, పావలా రాదు కూడా. 25 పైసలు 25 పైసా కాయిన్. అక్కడ ఆ కాయిన్ పెట్టాను. అంటే అనుకున్నాలే ఇది యూజ్ చేయాలంటే పావలా పెట్టాలనుకున్నాను. లోపలికి వెళ్ళాను. వెళ్లే సమయంలో బాత్రూమ్కి వెళ్తున్నా, ఉన్నట్టుండి ఒక అతను అడుచుకుంటూ వచ్చాడు అన్నాడు. అనుకున్నా ఏమైంది అనుకుంటే బెంగాలీలో మాట్లాడుతున్నాడు. నాకు ఆ టైం బెంగాలీ అర్థమవుతుంది, ఇప్పుడు కూడా కొంచెం అర్థమవుతుంది బెంగాలీ. ఆయన చూడడం మొదలుపెట్టాడు. ఏమిటి నాకు చెప్పకుండా నా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్తున్నావేంటి అన్నాడు. నేనన్నాను నువ్వు ఇక్కడ లేవు కదా, నేను ఆ పావలని ఇక్కడ పెట్టాను, 25 పైసా ఇక్కడ కాయని పెట్టాను, లోపలికి వెళ్తున్నాడు. ఆయన అన్నాడు అది చేయకూడదు, నేను వచ్చేదాకా ఆగాల్సిందే నువ్వు అన్నాడు. నాకు బాత్రూమ్కి వెళ్ళాలి, నువ్వేమిటి ఇక్కడ, నేను వచ్చేదాకా ఆగాల్సిందే అంటావు. నేను అట్లా మాట్లాడుతున్నా, ఆయన అన్నాడు నీకు తెలుసా నేను ఎవరో అన్నాడు. నాకు తెలియదు ఆయన నువ్వు ఎవరు అంటే, ఆమె అకౌంట్గా ఇన్ఛార్జ్ అంటే బాత్రూమ్ ఇన్ఛార్జ్ అంట ఆయన. ఇప్పుడు చూడండి, పెద్ద ధనాఢ్యులకే అహంకారం వస్తుందని ఎటువంటి నియమం లేదు. ఆ పావన సంపాదించేవాడు కూడా అహంకారం రావచ్చు. అందుకని ఈ అహంకారం అనేది చాలా మనల్ని అధోగతికి తీసుకెళ్ళిపోతుంది. ఇంకా మిగతా అపరాధాలు ఉన్నాయనుకోండి, అది అంత అధోగతికి తీసుకెళ్ళదు. ఈ అహంకారం ఎంత అధోగతికి తీసుకెళ్తుంది అంటే మనల్ని చెప్పలేనంటే అధోగతికి తీసుకెళ్తుందండి. ఎందుకంటే ఈ అహంకారం వల్ల మనం ఏం చేస్తామంటే అపరాధం, వైష్ణవ అపరాధం చేస్తాం. మిగతా అనర్థాల వలన ఇంకేదో అపరాధాలు చేస్తాం, దాన్ని అంత పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ యొక్క ఈ అహంకారం ఉన్నదే ఐశ్వర్యంతో ధనంతో వచ్చిన అహంకారం, జన్మతో వచ్చి అహంకారం, విద్వత్త అంటే నేను చాలా చదువుకున్న వాడిని, ఎవరనుకుంటున్నావు నేను, నేను ఐఐటి పాస్ అయ్యే డివోటీ అయినాయా, నువ్వేంటి సెవెంత్ క్లాస్ పాస్ డివోటీ, నేను ఇంటెలిజెంట్ డివోటీని, నువ్వు అన్ఇంటెలిజెంట్ డివోటీవి, నేను చాలా గొప్ప డివోటీని, నువ్వేమిటి పేద డివోటీవి, అట్లా భేదభావాలను మనం ఏం చేస్తామంటే చాలా అపరాధాలు చేస్తాం, వైష్ణవాపరాధం చేస్తాం. ఈ వైష్ణవాపరాధం చేస్తే ఏమిటి, అధోగతికి వెళ్ళిపోవటమే. అందుకని ఈ యొక్క అహంకారాన్ని, బ్రాహ్మణ కులంలో జన్మించాను అనే అహంకారం ఉన్నదే, దాన్ని మనం నాశనం చేసుకోవాలి. బ్రాహ్మణ కులమే కాదు, కొంతమంది ఇంకా అహంకారం ఉంటుంది, నేను ఎవరంటాను, నేను రెడ్డి గారినండి, నేను పెద్ద భూపతిని, నేను రాజుని, నేనేమనుకుంటాను నా ఈ పరివారంలో జన్మించాను, నేను ఫలానా కోటీశ్వరుడు యొక్క పరివారం, జన్మతో వచ్చిన అహంకారం ఉన్నదే, దాన్ని కనుక మనం దాన్ని శాంతిగా పెట్టాలి అంటే, అది దాని ద్వారా ప్రభావితం అవ్వకుండా ఉండాలి అంటే ఈ రీతిని చదవాలి. ఇప్పుడు సుఖదేవి గోస్వామి చూస్తున్నారు ఏమన్నారు, ఇత్యుక్త్వా ద్విజపత్నిస్తా యజ్ఞవాతం పునర్గత తేచానసూయస్వత్తాభి స్త్రీభి సత్రం అపారయన్. అందరు ద్విజపత్నులందరూ వెళ్తారు, వెళ్ళారు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళంగానే వాళ్ళ భర్తలు ఎటువంటి అసూయ లేకుండా ఆ భార్యలందరినీ స్వీకరించి ఆ యజ్ఞ పూర్ణాహుతి చేశారు, యజ్ఞ పూర్ణాహుతి చేశారు. ఇప్పుడు కృష్ణుడు మళ్ళీ వీళ్ళందరినీ పంపించేశాడు, అక్కడ వ్రజగోపికల్ని పంపించాల, వెళ్ళమని చెప్పినా వ్రజగోపికలతో గోపికలతో రాసక్రీడ చేశారు. ఇక్కడ కృష్ణుడు ఈ ద్విజపత్తుల్ని మళ్ళీ వాపసు పంపించేశాడు. అక్కడ ఒక గోపి, ఒక గోపి కాదు, ఒక భార్య ద్విజపత్ని, ఆమె గురించి ఇక్కడ చెప్పబడింది. అదే రాసక్రీడా వర్ణంలో అంటే 29వ అధ్యాయంలో అక్కడ కూడా ఏమైందంటే, గోపికలందరూ కృష్ణుణ్ణి కలవటానికి పరెత్తుకుంటూ వెళ్ళిపోయినప్పుడు, ఆ వెళుతున్నప్పుడు వాళ్ళ భర్తలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ బంధువులు వాళ్ళందరికి అడ్డుపడ్డారు, అయినా ఆపలేకపోయారు, వెళ్ళిపోయారు. కానీ కొంతమంది గోపికలు వాళ్ళేంటి, వాళ్ళ భర్తలు వాళ్ళని పట్టుకొని ఒక గదిలో వేసి తాళం వేసి లాక్ చేసి పెట్టేశారు. ఏమైందంటే ఆ గోపికలకి, వాళ్ళు కృష్ణాచ్యుత శ్లేష, ఆ కృష్ణుడి యొక్క తీవ్రతాపాదుతా శుభ, ఆ విరహతాప ఏం చేసిందంటే ఆ గోపికలు వాళ్ళ శరీరాన్ని త్యాగం చేశారు. వాళ్ళు కృష్ణుడిని మనసులో కూర్చోబెట్టుకొని ఆ మనసులో ఏం చేశారు, ఆ కృష్ణుణ్ణి కౌగలించుకున్నారు. దానివలన ఆ విరహతాప తగ్గింది. అంటే ఈ గోపికలు ఎవరు ఇంట్లోనే బంధింపబడిపోయారే ఆ గోపికల గురించి చెప్పబడింది. అట్లాగే ఏమైందంటే ఇక్కడ కూడా అందరూ ద్విజపత్నంలో అందరూ వెళ్ళిపోయారు కృష్ణుని కలవటానికి, కానీ ఒక స్త్రీ, ఒక భార్య, ఆవిడ యొక్క భర్త గట్టిగా చేయి పట్టుకొని గదిలో వేసి లాక్ చేసి పెట్టేశాడు. ఆమె గురించి ఈ శ్లోకంలో చెప్పబడింది ఏమిటంటే, తత్రైక, ఒక స్త్రీ ఏమైందంటే, వృద్ధ భర్త భగవంతం యథాశ్రుతం హృదోపగుహ్యం విజవు దేహం కర్మానుబంధనం. విజవు అంటే త్యాగం చేసింది. ఏం త్యాగం చేసింది, దేహాన్ని త్యాగం చేసింది. ఏ దేహాన్ని, కర్మానుబంధనం, కర్మబంధనంతో వచ్చిన ఆ దేహాన్ని త్యాగం చేసింది. దేనివలన, ప్రేమానుబంధనం వలన. ఆ ప్రేమబంధనం వలన, కృష్ణుడి ప్రేమబంధనం వలన ఈ కర్మబంధనంతో వచ్చిన శరీరాన్ని త్యాగం చేసింది. త్యాగం చేసి ఆధ్యాత్మిక శరీరంతో ఆ కృష్ణుణ్ణి కలవటానికి వెళ్ళిందంట. ఆ కృష్ణుడు ఎవ్వరికి తెలియకుండా ఆ గోపిని దర్శనమిచ్చి, ఆ గోపి ఏం చేసిందంట, ఆ గోపి కాదు ఇక్కడ ద్విజపత్తి ఏం చేసిందంట, ఆ కృష్ణుణ్ణి ఆధ్యాత్మిక శరీరంలో ఆ కళ్ళ ద్వారా స్వీకరించి కృష్ణుని ఆ హృదయంలో పెట్టేసుకుందంట, పెట్టుకొని లాక్ చేసింది. నన్ను నా భర్త ప్రదిస్తాడా, నేను చేస్తాను ఈ శరీరాన్ని ఇచ్చేశా భర్తకి. భర్తకి ఏం కావాలి, శరీరమే కాదు కావాలి కదా. ఇప్పుడు నేను ఆధ్యాత్మిక శరీరంతో కృష్ణుణ్ణి నా హృదయంలో బంధిస్తాను అని ఆ ద్విజపత్ని పూర్ణంగా ఆధ్యాత్మిక శరీరాన్ని ప్రాప్తించింది. ఇది చూసి ఆ లీలాశక్తి ఏం చేసిందంటే మిగతా ద్విజపత్నుల అందరి శరీరాల్ని ఆధ్యాత్మికంగా మార్చేసింది. అంటే ఇప్పుడు ద్విజపత్నులు మళ్లీ వెళ్ళినప్పుడు వాళ్ల భౌతిక శరీరాలతో వెళ్లేదంట. అందుకని ఈ ద్విజపత్నుల యొక్క స్వరూపం ఏమిటి అంటే వాళ్ళు ఎట్లా వాళ్ళు కృష్ణుని ప్రాప్తించారంటే కృపాసిద్ధ భక్తులుగా భక్తిరసామృత సింధులో రూపగోస్వామి పాదు వాళ్ళు లెక్కబెట్టారు. అంటే సిద్ధి ప్రాప్తించడానికి ఎన్నో రకాలున్నాయి. ఒకటి సాధన సిద్ధ భక్త అంటారు, నిత్యసిద్ధ అంటారు, కొంతమందిని కృపాసిద్ధ అంటారు. కృపాసిద్ధ భక్తులు ముగ్గురు, ఎవరు ఈ ద్విజపత్నులు నంబర్ వన్ కేటగిరీ వస్తారు. రెండో ఎవరు, సుఖదేవ్ గోస్వామి. ఆయన కూడా కృపా సిద్ధ భక్తుడే. ఎట్లా, సుఖదేవ్ గోస్వామి ఏం చేశారు, భగవంతుని కృప అంతే. ఉన్నటువంటి వెంటనే భాగవతాన్ని చదవడం మొదలుపెట్టేశాడు కృపాసిద్ధ భక్తుడు సుఖదేవ గోస్వామి. మూడో వారు ఎవరు కృపాసిద్ధ భక్తుల్లో, బలి మహారాజు. రూపగోస్వామి పాదులు వారు భక్తిరసామృతుని సింధు అనే గ్రంథాల్లో వీళ్ల ముగ్గురిని కృపాసిద్ధ భక్తులుగా లెక్కబెట్టారు. అప్పుడు ఏమైందంటే భగవానపి గోవింద, భగవానపి గోవింద. గో అంటే ఇంద్రియాలు, వింద అంటే ఆనందం. ఏం చేశాడు కృష్ణుడు, అపి అంటే ఈ యొక్క ద్విజపత్ని ఎవరోతే ఆమె శరీరాన్ని వదిలేసి ఆధ్యాత్మిక శరీరంతో కృష్ణుడి దగ్గరికి వచ్చిందో, ఏం చేశాడు కృష్ణుడు, ఆయన ఆ గోపి యొక్క హృదయంలో ప్రవేశించి, గోపి కాదు ఈ ద్విజపత్ని యొక్క హృదయంలో ప్రవేశించి ఆమె ఇంద్రియాలకి మొత్తం ఆనందాన్ని ప్రదర్శించాడు కాబట్టి గోవింద. తేనేవానేన గోపకాన్, తేనేవానేన గోపకాన్. ఏం చేశాడు కృష్ణుడు, గోపకాన్ తేనానేన గోపకాన్ చతుర్విధానే సైత్వా స్వయం చ బుభుజే ప్రభువు. కాల వాళ్ళకందరికీ చాలా ఆకలి వేసింది కదా, కృష్ణుడు ఏం చేశాడు, అందరికీ వడ్డిచ్చాడు. నిజంగా చెప్పాలి అంటే వాళ్ళకి ఎంత ఆకలి వేసిందంటే, గ్వాలవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే వీళ్ళు వండిన వంటలంతా వాళ్ళకి సరిపడలా, అయినా కృష్ణుడు స్వయంగా వడ్డించి అందరికీ తృప్తి చెందించాడు, స్వయంగా వడ్డించాడు. ఆ కృష్ణుడికి ఆకలి కాలేదా అన్నాడు. ఎవరు అడగచ్చు కృష్ణుడు కూడా తినాలి కదా, ఆకలి పోయిందంట. ఎందుకు పోయిందంటే ఈ యొక్క గోపి, మళ్ళీ గోపికలు గోపులు వస్తున్నాయి కానీ ఈ ద్విజపత్నుల యొక్క ఆ ప్రేమని చూసి ఆ ప్రేమతో కృష్ణుడు కడుపు నిండిపోయింది. అదే కాకుండా కృష్ణుడు స్మరించాడంట, నా కోసం ఒక గోపి శరీరాన్ని కూడా త్యాగం చేసింది. చూడండి ఆ ప్రేమ యొక్క లక్షణం, నా కోసం శరీరం త్యాగం చేసి వచ్చింది. ఆ ప్రేమని మనసులో పెట్టుకోగానే కృష్ణుడు యొక్క ఆకలి తీరిపోయిందంట. అందుకని కృష్ణుడు అందరికీ వడ్డిచ్చాడు, అందరూ తృప్తిపడిపోయారు. ఆ గ్వాల వాళ్ళు ఏదో తప్పనుకుంటారేమో అని తినాల్సి వచ్చిందంట. కొంచెం లాస్ట్లో కొంచెం తిన్నాడు, స్వయం చ బూజే ప్రభు, స్వయంగా తిన్నాడు. అప్పుడు ఏవం దీలా నరవపుర్ నిలోకం మనుషీలయన్ రేమే గో గోప గోపీనాం రమాయాన్ రూపవాకృతి. ఇట్లా ఇటువంటి అద్భుతమైన లీల చేస్తున్నాడు కృష్ణుడు. నర వపుహు నర రూపంలో వచ్చి రమాయాన్ అంటే స్వయంగా ఆనందం పడతాం. గోపికలకు కూడా ఎవరికి, గో గోప గోపీనాం అని మూడు శబ్దాలు యూజ్ చేశాడు. ఏమిటది, గో గోప గోపీనాం, వీళ్ల ముగ్గురికి విశేషమైన ఆనందాన్ని ఇవ్వటానికే ఆ కృష్ణుడు ఈ ప్రపంచంలో వచ్చి ఈ ఇటువంటి రీళ్ళ చేస్తున్నాడు. అంటే ఈ శ్లోకంలో సుఖదేవ గోస్వామి స్పష్టంగా చెప్పాడు, వీళ్ళు ద్విజపత్నులు కాబట్టి వాళ్లతో రాసక్రీడ చేయల, వీళ్ళందరూ గోపికలతో చేశాడు ఎందుకంటే వాళ్ళ గోప జన్మ వచ్చింది. అందుకని కృష్ణుడికి బ్రాహ్మణుల కంటే ఎవరు ఇష్టం అంటే ఆవులు ఇష్టం. అంటే గోవర్ధన లీల మనం ప్రవేశించబోతున్నాం. గోవర్ధన లీలలో రేపు మనం గోవర్ధన లీల గురించి చెప్పుకుంటున్నాం. గోవర్ధన, కృష్ణుడికి గోవర్ధన అంటే ఎందుకు ఇష్టం, ఎందుకంటే గోవులకి చాలా ఆనందం కలిగించే పర్వతం కాబట్టి దాన్ని గోవర్ధన్ అన్నారు. అందుకని కృష్ణుడికి గోవర్ధన్ అంటే చాలా ఇష్టం. ఎవరోతే ఆవులకి గోవులకి ఆనందాన్ని కలిగిస్తారో ఆ కృష్ణుడికి కృపాప్రాప్తులవుతారు. అందుకని ఇప్పుడు మీరు ఆ శ్లోకం వింటాం, నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ్య హితాయ చ, బ్రాహ్మణ్య గోహితాయ చ అని చెప్పాలి. ఏమన్నారు? గోబ్రాహ్మణ్య హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ జమో నమః. కృష్ణుడు ఆవుల్ని రక్షిస్తాడు. ఎందుకు? ఆ ఆవుల వలన వచ్చిన పాలు ఉన్నదే, ఆ పాలు తాగి బుద్ధి సూక్ష్మంగా అవుతుంది. ఆ పాలు పెరుగు చేసి ఆ పెరుగు నుంచి నెయ్యి చేస్తామే, ఆ నెయ్యి యజ్ఞయాగాల్లో బ్రాహ్మణులు యూజ్ చేస్తారు. అంటే ఆ బ్రాహ్మణత్వం దేని మీద ఆధారపడింది? ఆవుల మీద ఆధారపడింది. ఆవుల్ని కనుక రక్షిస్తే బ్రాహ్మణత్వాన్ని రక్షించినట్టు, బ్రాహ్మణత్వాన్ని రక్షిస్తే ప్రపంచం జగద్దితాయ, ప్రపంచం అంతా జగత్తునంతా రక్షించినంటే. చూడండి ఏ ఫార్ములాతో భగవంతుడు ఈ జగత్తుని రక్షిస్తాడు. జగత్తుని రక్షించడానికి బ్రాహ్మణత్వం కావాలి. బ్రాహ్మణం లేకపోతే జగత్తు రక్ష కలగదు. ఆ బ్రాహ్మణత్వం రక్ష ఎట్ట జరుగుతుంది అంటే ఆవుల వల్ల మాత్రమే. అది చూడండి, ఆవుల్ని రక్షించే వాళ్ళంటే కృష్ణుడికి ఎంత ప్రేమ. అందుకని గో గోప గోపీనాం, గోపులు ఏం చేస్తున్నారు? గోపవాళ్ళు గోపులు వాళ్ళు ఆవుల్ని రక్షిస్తారు. ఆవులు మేయడానికి వెళ్తూ ఉంటాయి, చూసుకుంటారు, వస్తారు. ఈ గోపీలు అంటే ఆవులు ఒక్క పాలు తీసి అందరికీ పంచేవాళ్ళు. అందుకని గోపి అంటే ఇంకా ప్రియుడు. అందుకని గోపీ జన్మ గోపి. ఎన్నో అర్థాలున్నాయి గోపి అనే శబ్దానికి, ఎన్నో అర్థాలున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే గో అంటే గోవులు, ఆవులు, పి అంటే పాలయతి. ఎవరోదే పాలిస్తారో గోవుల్ని వాళ్ళకి గోప గోపి అన్నారు. గోపి అనే శబ్దానికి ఇంకో అర్థం ఉంది. ఏమిటి అర్థం? గో అంటే ఇంద్రియ, కళ్ళు, కళ్ళతో పి అంటే పిబంతి. అంటే ఏమిటి? ఎవరోతే త్రాగుతారు. ఆ కృష్ణుడి యొక్క మాధుర్య స్వరూపాన్ని కళ్ళతో ఎవరైతే త్రాగుతారు వాళ్ళు గోపి అన్నారు. అసలు ఎన్నో అర్థాలున్నాయి, ఏదో ముఖ్యమైన రెండు అర్థాలు చెప్పాను ఇక్కడ. రేమే గో గోప గోపీనాం రమాయన్ రూపవాకృతి. అట్లా రూపవాకృతి ఆయన స్వరూపంతో, ఆయన వాణితో, కృతి ఆయన కార్యాలతో, ఆయన లీలలతో కృష్ణుడు ఏం చేస్తాడంటే ఈ గోప జన్మలో గోపీ గర్భంలో జన్మించే వాళ్ళు వాళ్లను స్పర్శ చేస్తాడు, వాళ్లతో ఆడుకుంటాడు అని చెప్పిన తర్వాత ఇంకా ఈ బ్రాహ్మణులందరూ ఈ వాళ్ల భార్యని చూశారు. చూసే ఉన్నాడు అథానుస్మృత్య విప్రాస్తే, అనుస్మృత్య విప్రాస్తే. ఈ యజ్ఞం అంత అయిన తర్వాత ఆలోచించుకున్నారు, స్మరించుకున్నారు వీళ్ళెవరూ విప్రులు, ఈ బ్రాహ్మణులందరూ ఏం స్మరించారంట? అన్వతప్తం కృతాగస. అరే ఎంత పాపం చేశాం, ఏం పాపం చేశాం, కృత అఘ అఘ అంటే పాపం చేశాం. ఏం పాపం చేశారు? ఏమిటా పాపం అంటే యద్విశ్వేశ్వరయోర్యాచయన్. విశ్వేశ్వరయోహు అంటే విశ్వానికి ఈశ్వరులు ఇద్దరున్నారు. ఎవరు? రాముడు, కృష్ణుడు అంటే బలరాముడు, కృష్ణుడు ఇద్దరు. యాచయన్ మన దగ్గరికి వచ్చి వాళ్ళు భిక్షయాటనకు వచ్చారంటే, భిక్షయాటనకి గ్వాలబాలను పంపించారంటే వాళ్లే భిక్షయాటన చేశారు కదా. అహం విడంబయో, మేము భిక్ష ఇవ్వలేదు, ఎంత పెద్ద పాపం చేశాం. ఇంతకంటే పెద్ద పాపం లేదు. స్వయంగా భగవంతుడే మన ముందుకు వచ్చి భిక్ష భౌతి భిక్షాంతి అంటే ఇవ్వకపోవటం అంటే అంత పెద్ద పాపం ఉన్నదా? మేము పెద్ద పాపం చేశాం. అయినా చూడండి, మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఇవ్వలేదు. దృష్ట్వా స్త్రీణాం భగవతి, ఇప్పుడు చూడండి స్త్రీణాం అన్నారు అంటే వాళ్ళ దృష్టి మారిపోయింది. దృష్ట్వా భార్యానాం అని చెప్పలా. ఈ బ్రాహ్మణులందరూ వాళ్ల భార్యని చూసి స్త్రీనాం ఒక స్త్రీగా చూస్తున్నారు. ఎటువంటి స్త్రీగా? భగవతి, ఒక దేవిలాగా చూస్తున్నారు. ఆ ఈవ నా భార్య, ఈవ నా బెళ్ళం అనే ఆ బుద్ధి లేదు. ఎందుకు? వాళ్ళందరికీ ఎటువంటి స్వరూపాలున్నాయి? ఇప్పుడు సచ్చిదానంద స్వరూపాలున్నాయి కదా. అందుకని దృష్ట్వా స్త్రీణాం భగవతి కృష్ణే భక్తిం మలోకికి. వాళ్ళు చూశారు, ఏం చేశారంటే మా భార్యల్లో, ఇప్పుడు భార్య అని చెప్పట్లా, భార్యని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ భార్యలే కదా, అయినా అటువంటి బుద్ధి పోయింది. దృష్ట్వా ఏం చూస్తున్నారంటే కృష్ణే భక్తి అలౌకికి. ఆ కృష్ణ భక్తి ఎటువంటి భక్తి అంట? అలౌకికి భక్తి. ఇటువంటి భక్తి మనం చూడలే, అటువంటి అద్భుతమైన భక్తిని చూశాము. ఆత్మానం తతయాహీనం, ఆ భక్తిని చూసి, వాళ్ళ భార్యల్లో భక్తిని చూసి, ఆత్మానం తతాహీనం, మా జీవితం అదో జీవితం అనుతాప్త, వాళ్ళని వాళ్ళని తిట్టుకోవడం మొదలుపెట్టారు, స్వనింద చేయటం మొదలుపెట్టారు. ఎట్ట స్వనింద ఎట్ట చేశారంట? దిగ్జన్మ. ఈ దిగ్జన్మ ఏమిటి? జన్మ బ్రాహ్మణ జన్మ ఎత్తి పెద్ద పాపం చేశామండి, పాప జన్మ అన్నారు. ఎవరు చెప్తున్నారు? ఇది బ్రాహ్మణులు చెప్తున్నారు. అదే కాకుండా అంటే ఈ బ్రాహ్మణులకి మూడు జన్మలు ఉంటాయి. ఒక జన్మ ఏమిటి? మాతృగర్భం నుంచి జన్మ, ఇది ఒక జన్మ. ఇంకొక జన్మ ఏమిటి? ద్విజుడు అవ్వటం, అంటే సంస్కారం. ఈ ఆరు సంవత్సరంలో, ఏడో సంవత్సరంలోనో ఈ జన్మ ఉపనయనం అవుతుంది, అదొకటి. మూడోది ఏమిటి? ఇప్పుడు యజ్ఞయాగాలు చేయటానికి యోగ్యులయ్యారు అనేది ఇంకొక దీక్ష ఉంటుంది. మూడో దీక్ష అంటే మూడో జన్మ. ఈ దిక్త్రిజన్మవత్, ఈ మూడు జన్మలు ఉన్నాయే, అది దిక్కార్ అంటారు. దిక్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంగ్లీష్ టు హెల్ విత్ అన్నారు. నువ్వు ఎందుకు పనికిరానిది? దిగ్వ్రతం, ఈ వ్రతం కూడా ఎందుకు పనికిరాది? దిగ్వ్రతం దిగ్బహుజ్ఞాతం, దిగ్బహుజ్ఞాతం. ఏదో పాండిత్యం ఉన్నది, వేదాలు చదువుకున్నామని ఏది అనవసరం, ఎందుకు పనికిరానిది అయిపోయింది ఇవాళ? దిక్కులం, మా కులం కూడా ఎందుకు పనికిరాని ఆగిపోయింది? దిక్క్రియాదాక్ష్యం, యజ్ఞయాగాలు చేయటంలో దక్షత ఉన్నదే, ఆ దక్షత కూడా ఎందుకు పనికిరాని దాని అయిపోయింది? విముఖ ఏతే అధోక్షదే, ఎందుకంటే మేము అధోక్షుడికి, కృష్ణుడికి విముఖులయ్యాం కదా. అంటే మీరు బ్రాహ్మణులు కావచ్చు, ఎంతో గొప్ప బ్రాహ్మణులు, వేదిక వేదమంత్రాలని చక్కగా పఠించవచ్చు, అదే కృష్ణుడు విముఖుడవుతే ఆ బ్రాహ్మణత్వం ఎందుకు పనికిరాదు? షత్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద, మంత్రతంత్రాల్లో విశారదుడైన షట్కర్మ నిపుణ. షట్కర్మ అంటే యజన్యాజన్ పఠన్ పాఠన్ దాన పరిగ్రహ, ఈ ఆరు కర్మల్లో నిపుణుడైన బ్రాహ్మణుడు కూడా అవైష్ణవో గురుర్నో స్యాత్. వైష్ణవుడు గనక కాకపోతే, వైష్ణవుడు గురువు స్యాద్, ఆయనకి గురు పదవి ఇవ్వకూడదంట. అదే అవైష్ణవో గురువు స్యాద్, వైష్ణవ స్వపాచో గురు. వైష్ణవుడు అవుతే స్వపాచ, కుక్కల్ని వండుకొని తినే ఆ కుటుంబంలో పుట్టిన, ఆ జాతిలో పుట్టినవాడు కూడా అతడు గనక వైష్ణవుడు అవుతే గురువు అవ్వచ్చు. ఆ మాట ఇక్కడ చెప్పడుంది. విముఖాతే దోక్షజ, అదోక్షుడు కృష్ణుడికి మేము విముఖుడయ్యాము. మేము ఎన్నెన్నో రకరకాలైన క్రియాకాండలు చేశాము, అవన్నీ వేస్ట్ అయిపోయినాయి, ఎందుకు పనికిరాందాలు అయిపోయింది? దిక్ జన్మ, దిక్ కులం, దిక్ జ్ఞానం, అవన్నీ దిక్ దిక్ అని ఐదు సార్లు చెప్పారు. నూనం భగవతో మాయా, ఈ మాయ భగవంతుడి మాయ చూడండి. యోగినాపి మోహిని, పెద్ద పెద్ద యోగ అభ్యాసం చేసే వాళ్లను కూడా మోహించేది మాయ. మేము కర్మకాండ చేసేవాడు బ్రాహ్మణం, మేము ఎంత మాయ ముందు, ఒక చీవలాంటి వాళ్ళం. యద్వయం గురవోనా, ఏదో బ్రాహ్మణ జాతి ఎత్తాము కదా, అందుకని అందరూ మమ్మల్ని మా కాళ్ళు పెట్టుకుంటారు, మమ్మల్ని గురువుగా స్వీకరిస్తారు. ఇది ఈ పోస్ట్ వదిలేయాలి, మేము గురువులు కాము. నిజంగా గురువు గంటుంటే ఎవరో కాదు, మా ముందు నించున్న మా భార్యలే మా గురువు. ఎందుకని చెప్పాలి అంటే, ఒక భర్త భార్యకి గురువు, అయినా ఈ భర్తలు ఏం చేస్తున్నారు? వాళ్ళ వాళ్ళ భార్యల్ని ఎట్లా చూస్తున్నారు? గురువుగా చూస్తున్నారంట. స్వార్థే ముహ్యామహే ద్విజ, మా స్వార్థం వలన మేం చేశాం, ఈ యొక్క అధోగతి పరిస్థితికి దిగిపోయాం, దిగజారిపోయాం. కృష్ణుడిని స్వయంగా, కృష్ణుడే స్వయంగా భిక్షాటానికి పంపించారు, మేము కృష్ణుడికి భిక్ష ఇవ్వలేదు. త్రిలోకేశ్వరుడు కృష్ణుడు మా దగ్గరికి వచ్చి కొంచెం అన్నం పెట్టు అంటే అది కూడా ఇవ్వలేదే. ఎంత దుర్మార్గం ఆయన పనిచేశాము మేము. ఇప్పుడు మాయా వలన ఏమైందంటే మా యొక్క స్వార్థే ముహ్యామహే ద్విజ, మోహితులైపోయి మా యొక్క జీవిత లక్ష్యాన్ని మనం మర్చిపోయాము. ఎట్లా మా భార్యలు మా గురువు అయిపోయారు? ఎందుకో చెబుతున్నా, భర్త భార్యకి గురువు అవ్వాలి కానీ భార్య భర్త గురువు కాకూడదు. అయినా మేము ఇప్పుడు స్వీకరిస్తున్నాం, మా భార్యలు మాకు గురువు. చూడండి చూడండి, ఎందుకు గురువు చేసుకున్నాం చూడండి. అహో పశ్యత నారీణాం, అందరు చూడండి, పశ్యత చూడండి ఏమిటి, అహో పశ్యత నారీణాం అపి కృష్ణే జగద్గురో, అపి కృష్ణే జగద్గురు. వాళ్ళందరూ మా భార్యలందరూ కృష్ణుడిని భర్తగా భావించారు. కృష్ణుడెవరు? జగద్గురు. కృష్ణుణ్ణి ఎవరోతే జగద్గురు అతని భర్తగా భావించారు కాబట్టి వీళ్ళందరూ కృష్ణుడి యొక్క పత్ని, కృష్ణుడి యొక్క భార్యలైపోయారు. వీళ్ళల్లో ఎంత భక్తి ఉన్నది అంటే ఆ భక్తిని వాళ్ల నుంచి మేము నేర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు మేము ఏమయ్యాం, ఆ మా భార్యలు ఒక శిష్యులైపోయాము. దురంత భావం యో విద్యాన్, దురంత భావం అన్నారు. ఈ వీళ్ల యొక్క దురంత భావం చూడండి, ఏమిటా దురంత భావం? వాళ్లల్లో ఉండే భక్తి, మా భార్యలో ఉండే ప్రకటించే భక్తి ఉన్నదే మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. దురంత భావం పశ్యత యో విద్వన్ మృత్యుపాశం గృహాభిధాం, గృహాభిధాం. ఇటువంటి భక్తి, కృష్ణ భక్తి ఎట్లా వెలిసిందంటే, ఎంత అద్భుతంగా ఉందంటే మా భార్యల్లో వాళ్ళు గృహాభిధాన్, ఈ గృహపాశ ఉన్నదే, ఈ గృహస్థ బంధనం ఉన్నదే, చాలా కష్టం అండి దాని ఆ బంధనాన్ని తెంచడం. ఎన్నోసార్లు ప్రయత్నిస్తాడు గృహస్థుడు, నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నేను ఈ చెత్త నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాను, రేపు ఇది అవ్వంగాని పనవంగా నా కూతురి పెళ్ళైన తర్వాత లాస్ట్ మళ్ళీ ఇంట్లో ఉండను అని ఎన్నోసార్లు ఎన్నెన్నో సంకల్పాలు తీసుకుంటాడు. నా కొడుకు ఉద్యోగం రాగానే అంతే లాస్ట్ అంటాడు, మళ్ళీ ఏదో ఒకరు వస్తుంది అక్కడే ఉంటాడు, ఇటుపోయి ఉంటాడు. చాలా కష్టం ఈ బంధనాల నుంచి ముక్తులవుతాం. అయినా చూడండి, ఈ మా భార్యలు వాళ్ళు ఈ కృష్ణ ప్రేమని పొంది, భక్తిని పొంది మృత్యుపాశం అంటే, ఈ గృహస్థ ఆశ్రమం అంటే ఏమిటి, మృత్యుపాశం. ఈ బంధన ఎటువంటి బంధన, ఏ బంధన, మృత్యుతో బంధించింది. ఆ తాడ్లు ఏమిటి, ఏ పాశం, గృహస్థ ఆశ్రమం అంటే మృత్యుపాశం, దాన్ని కూడా త్యజించి వెళ్ళిపోయారు. ఎంత మటుకంటే ఒక భార్య ఏం చేసింది, శరీరాన్ని కూడా త్యాగం చేసి వెళ్ళిపోయింది కృష్ణుడి కోసం. ఎంత అద్భుతం చూడండి. ఇప్పుడు నాసాం ద్విజాతి సంస్కారో, ఆశ్చర్యమైంది ఏంటంటే వీళ్ళల్లో నాసాం ద్విజాతి, ద్విజత్వం అంటూ లేదు, స్త్రీలకి ద్విజత్వం లేదు అంటే యజ్ఞోపవీతం లేదు. ఏదో మన సంస్థలో ప్రభుపాల కృప వలన స్త్రీలకు కూడా గాయత్రి మంత్రం ఇచ్చేస్తారు, కానీ నిజంగా చెప్పాలి అంటే పరంపర దృష్టిలో చూస్తే స్త్రీలకి గాయత్రి లేదు, ద్విజత్వం లేదు, వీళ్ళ ద్విజత్వం లేదు. ఇంకోటి ఏమిటి, సంస్కారం లేదు. నా నివాసో గురవాపి, వాళ్ళు గురుకులంలో ఉండి విద్యాభ్యాసం చేసి నేర్చుకున్నారు, అది కూడా లేదు వీళ్ళల్లో. తపస్య చేయలేదు, మేముండ తపస్సు చేస్తూ ఉంటాం, వాళ్ళు చేయలేరు. నాత్మా మీమాంస, శాస్త్రాల్ని మీమాంస శాస్త్రాలను కూడా చదవలేదు. అంటే కర్మకాండ ఏమిటి, కర్మమీమాంస ఏమిటి, పూర్వమీమాంస ఏమిటి, న్యాయ దర్శనం ఏమిటి, సాంఖ్య దర్శనం ఏమిటి, అవన్నీ చదవలేదు. నా శౌచం, శుభ్రత ఏమిటి, అది కూడా తెలియదు వాళ్ళకి. ఆచారి మడి ఆచారాలు కూడా తెలియదు, మేమే నేర్పిస్తాం. ప్రతి ఒక్క స్టెప్లో తప్పు చేస్తూ ఉంటారు, మేము నేర్పిస్తాం. చిన్నప్పటిని చూసా ఏదో చిన్న పొరపాటు చేశారనుకోండి, ఆ ఎవరో ఉండే ఆ స్త్రీ పొరపాటు చేసింది అనుకోండి, ఏ పొరపాటు చేస్తుంటారు ఇంట్లో ఉండే ఆడబడుసులు, వీళ్ళు ఏం చేస్తారండి బ్రాహ్మణులు, అడిచేయకూడదు అంటుంటారు, తిడుతూ ఉంటారు, ఇది ఆచారమా ఇది మరి కాదు అని ఎల్లప్పుడూ వాడిని తిడుతూనే ఉంటారు. ఈ ఆడబడుసు ఏదో తక్కువడిపోయి తింటూ కూర్చొని ఉంటుంది అంతే. ఇది అంటే వీళ్ళకి శౌచం కూడా లేదు, నా క్రియా శుభ, శుభక్రియలు ఏమి తెలియదు వాళ్ళకి. తథాపి అయినా ఈ ఉత్తమ శ్లోకే కృష్ణే యోగేశ్వరే, ఉత్తమ శ్లోకుడు కృష్ణుడు, యోగేశ్వరుడు కృష్ణుడు, ఆయన పట్ల భక్తిర్దృఢా నచాస్మాకం, వాళ్ళకి ఇంత దృఢభక్తి కలిగింది, నచాస్మాకం ఇటువంటి భక్తి మాకు లేదే. సంస్కారాదినాత్మనామపి, వాళ్ళకి ఎటువంటి సంస్కారం ఏమీ లేదు అయినా వాళ్ళకి ఇంత దృఢభక్తి కలిగింది మాకు లేదే అని ఈ బ్రాహ్మణులు అందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. ఇవన్నీ చెప్పారు కాని ఒక మాట మర్చిపోయారు బ్రాహ్మణులు, మర్చిపోవడం కాదు వాళ్ళకి తెలీదు, ఈ ద్విజపత్నులకి సంస్కారం లేదు, ద్విజత్వం లేదు, వాళ్ళకి శౌచం లేదు, గురు గుల వాసం లేదు, తపస్సు లేదు, మీమాంస శాస్త్ర దర్శనలు దర్శన శాస్త్రానికి ఒక జ్ఞానం లేదు, క్రియా అశుభ, శుభం ఏమిటి అశుభం ఏమిటి ఏమి తెలియకపోయినా ఒక పని చేశారు. ఏమిటి వీళ్ళు? ఆ బ్రాహ్మణులకు తెలియదు, భర్తలకు తెలీదు, ఏంటి ఆ పని? ఏం చేశారు? కృష్ణ కథని విన్నారు. చిన్నప్పటి నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వీళ్ళు భర్తలు బయటికి వెళ్ళంగానే ఆ గోపికలు వస్తారు, ఈ ద్విజపత్ని వాళ్ళందరూ కూర్చోబెట్టుకుని కృష్ణుడు ఏం చేశాడు, రోజు లైవ్ టెలికాస్ట్ లాగా లైవ్ కామెంట్ లాగా వినేవాళ్ళు. ఆ మాట వీళ్ళకి తెలియదు, అందుకని ఆశ్చర్యపడిపోతున్నా, ఇంత ఇంత భక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి కలిగిందా అంటే ఆ శ్రవణం వల్ల కలిగింది. ఇవన్నీ మిగతా ఆచారాలు ద్విజత్వం ఏది ఉన్నా లేకపోయినా శ్రవణం కనుక ఉంటే చాలండి, పెద్ద పెద్ద గొప్ప బ్రాహ్మణులు కూడా ఆశ్చర్యపడిపోతారు ఆ భక్తిని చూసి. ఒకసారి మా చుట్టాలే వాళ్ళని ఒకసారి బాంబేకి వస్తే వాళ్ళని జూ టెంపుల్ తీసుకెళ్ళారు. ఆ రోజు ఏదో ఫెస్టివల్, చాలా మంది అమెరికా నుంచి రష్యా నుంచి వచ్చారు, చాలా గొప్ప సంకీర్తనం చేస్తున్నారు, అద్భుతమైన సంకీర్తనం చేస్తున్నారు. మా చుట్టాలందరూ వీళ్ళు చూసి ఆశ్చర్యపడిపోయారు, ఏమిటి భక్తి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందా అని వాళ్ళ కంప్లీట్ ఆశ్చర్యపడిపోయి వాళ్ళందరూ ఒక రకంగా నాకు చెప్తామంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అన్న, వాళ్ళు ఎటువంటి సంస్కారం, గోమాంస భక్షణ చేసేవాళ్ళు, మదిరాపానం చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఇంత అద్భుతంగా సంకీర్త, కృష్ణుడి భక్తి ఆ గొంతు నుంచి ఎట్లా వెలబడుతుంది, వన్ను చాలా అద్భుతంగా ఉంది అంటే ఈ భక్తిని చూసి ఆ భక్తి యొక్క గుణగాథని గానం చేస్తున్నారు ఈ బ్రాహ్మణులు. అది చేయటం వల్ల ఈ బ్రాహ్మణులు కూడా భక్తి వచ్చిందంట. ఎట్ట వచ్చిందంట? దాని గురించి ముందు చెప్పడం ఏమిటి, నను స్వార్థ విమూఢానాం పరమత్తానాం గ్రేభ్య అహోనః స్మారణ్యామాస స్మారణ్యామాస కోపవాక్యై సతాం గతిః అన్నారు. వెళ్ళి చూడండి, మనం మేము భర్తలై ఉండి వేదాలు తెలిసి ఏమని చేశాం, స్వార్థపరులయ్యి ప్రమత్తానాం పిచ్చివాళ్లమై ఏం చేశాం, మూర్ఖులమై అహోనహ ఏం చేశాం, మనం భగవంతుడు వచ్చినా కూడా ఆయన భగవంతుడు అని మేము గుర్తుపెట్టుకోలేకపోయాము. దానివల్ల ఏమైంది, గోపవాక్యై సతాం గతి, గోపవాక్యై, ఈ గోపుల యొక్క వాక్యాన్ని మనం గుర్తించలేకపోయాము. దానివల్ల ఈ సతాం గతి, సద్గతి ఏమిటో దాన్ని మర్చిపోయాము. అన్యత పూర్ణకామస్య కైవల్యాదపి ఆశిసంపతే ఈశతవ్యై కిం అస్మాభిర్ ఈశస్యాయతద్విడంబనం. ఇప్పుడు చూడండి, భగవంతుడు స్వయం కదా, ఆయనకి సహస్ర లక్ష్మిని సేవ చేస్తుంది. లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవీమానం, సహస్ర లక్ష్మీలు భగవంతుణ్ణి సేవ చేస్తున్నాయి. నాకు అర్థం కావట్లేదు, అటువంటి భగవంతుడికి ఆకలేటం ఏమిటి, భిక్షాటన చేయటం చేయించబడటం ఏమిటి, భిక్షయాటన చేయటం ఏమిటి, నాకు అర్థం కావట్లేదు. ఈషితవ్యై కిమస్మాభిర్, గొప్ప ఈశ్వరులు బ్రహ్మదేవుడు శివుడు పెద్ద పెద్ద గొప్ప దేవతలు కూడా ఈషితవ్యై వాళ్ళని కంట్రోల్ చేసే నియంత్రణ చేసే అటువంటి సామర్థ్యం కలిగిన వాడు కృష్ణుడు అస్మాభిని మా దగ్గరికి వచ్చి భిక్ష ఎందుకు భిక్షాటం ఎందుకు చేశాడు, ఏదో కారణం ఉంటుంది. ఏమిటా కారణం, ఈ లీల ఏ కారణంతో చేశాడు, ఏ నెపంతో చేశాడంటే మమ్మల్ని ఉద్ధరించటానికి, మా మీద కృప చెయ్యటానికి భిక్షాటన ఒక నెపంగా చేశాడు అని బ్రాహ్మణులు ఇప్పుడు అనుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఒకళ్ళతో మాట్లాడుతున్నారు. అన్నారు హిత్వాయం భజతేయం శ్రీ పాద స్పర్శ సత్కృత్ స్వాత్మదోషాపవర్గేన తద్యాంచ జనమోహిని. స్వయంగా శ్రీ అంటే లక్ష్మీదేవి, ఆమె ఏం చేస్తుంది, భగవంతుని యొక్క చరణకమలాల్ని ప్రాప్తించాలి అని చాలా కాలం బట్టి తపస్సు చేసింది. అన్ని రకాలు రకరకాలైనవన్నీ ఉపచారాలన్నీ మానేసి కేవలం భగవంతుని ప్రాప్తించాలి అని తపస్సు చేస్తుంది. ఇప్పుడు అటువంటి భగవంతుడు లక్ష్మి కూడా కోరుకునే భగవంతుడు, అంటే లక్ష్మి ఏం చేసింది, ఆమె చంచల స్వభావాన్ని త్యాగం చేసి కృష్ణుని ప్రాప్తించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా తపస్సు చేస్తుంది. అటువంటి లక్ష్మి ఆమె యొక్క అహంకారాన్ని ఆమె యొక్క చంచలత్వాన్ని త్యాగం చేసి ఇప్పుడు కూడా మీరు వెళ్తే భాండీరవని కాదు బిల్వవనికి వెళ్తే అక్కడ లక్ష్మీజీ ఇప్పుడు కూడా తపస్సు చేస్తుంది కృష్ణుడు ప్రాప్తించాలి. అటువంటి కృష్ణుడు వచ్చి భిక్షాటన చేయటం ఏమిటి, ఆకలవటం ఏమిటి, ఇది మాకు అర్థం కావట్లేదు అన్నా. తర్వాత అయినా ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వస్తువు అది కృష్ణుడి యొక్క స్వరూపమే, ఆయనదే కదా, ఆయన వస్తువుల కోసం ఆయన భిక్షాటం చేయటం ఏమిటి. మోహితులపై ఇట్లా మాట్లాడుతున్నారు, దేశకాల పృథక్ ద్రవ్యం, దేశకాల పృథక్ ద్రవ్యం, ఈ ద్రవ్యాలు యజ్ఞయాగాలు ఉండే ద్రవ్యాలు, మంత్రాలు తంత్రాలు, ఈ వేదవాక్యాలు ఆయనవి కదా, దేవత కూడా ఆయనవి కదా, యజ్ఞాంశకర్తో ధర్మశ్చన్మయన్మయ అంటే ఇవన్నీ ఆయన స్వరూపాలే, అయినా ఆయన భిక్షాట వేయటమేంటి. స ఏష భగవాన్ సాక్షాత్ కృష్ణుడు ఎవరో కాదు, సాక్షాత్ భగవంతుడే. యజ్ఞయాగాల్లో మనం విష్ణు విష్ణు అంటామే, విష్ణు యోగేశ్వర విష్ణు యోగేశ్వర అంటూ ఉంటాం. మంత్రాల్లో ఎవరి మంత్రాల్ని మేము ఉచ్చరిస్తున్నామో ఆయన స్వయంగా మా ముందు వచ్చినప్పుడు కూడా గుర్తులేకపోయింది, గుర్తుపెట్టలేకపోయామే. జాతో యాదుసు ఇతి ఆశ్రణై, ఎవరోతే ఎవరి కోసం అవుతే యజ్ఞో వై విష్ణు, అంటే యజ్ఞం ఏమిటి, విష్ణు స్వరూపమే కదా, ఆ విష్ణువే స్వయంగా ఇక్కడికి వచ్చే కృష్ణుడి రూపంలో. అపి మూఢ నా విద్మహే, మేము మూర్ఖులైపోయి నా విద్మహే తెలుసుకోలేకపోయాము, ఎంత ధిక్కారం అండి, చూడండి మా జన్మ ఎంత అది అని వెంటనే వాళ్ళు బ్రాహ్మణులు కదా మంత్రోచ్చారణతో భగవంతుని స్తుతి చేస్తున్నారు. ఏమన్నారు, తస్మైనో భగవతే కృష్ణయాకుంఠమేదసే యన్మాయా మోహితో దివో బ్రాహ్మణాః కర్మ వర్త్మసు అన్నారు. బ్రాహ్మణాః కర్మ వర్త్మసు, ఈ బ్రాహ్మణులందరూ అంటే మేమందరం కర్మవర్త్వస్సు మాయామోహితులయ్యి ఆ కర్మ ఈ కర్మ అడి యజ్ఞాలి యజ్ఞ చేయాలి ఈ దీనిలో ఈ హడావుడిలో ఏం మర్చిపోయాము భక్తి చేయటం మర్చిపోయాము అటువంటి భగవంతునికి మేము దండం పెట్టుకుంటాము ఎవరి మాయ వలన ఎవరి మాయ వలన మేము మోహితులమైపోయి ఈ కర్మకాండలో నిమగ్నులై భక్తుల్ని భక్తి చేయటం మర్చిపోయాము అటువంటి కృష్ణ యాకుంఠమేదసే యాకుంఠమేదసే అంటే భగవంతుడు స్వయంగా కృష్ణుడు నాడే అటువంటి కృష్ణుడి యొక్క మాయ కృష్ణుడికి ప్రణామం చేస్తాయి ఎందుకంటే ఆయన మాయాశక్తి చూడండి సవైనాదాయ పురుష స్వమాయామోహితాత్మనాం అవిజ్ఞాతానుభవానం ప్రష్టుం అర్హతి అతిక్రమం భగవంతుని యొక్క ఆయన మాయాశక్తిని అర్థం చేసుకోకుండా నీ ఎంత పెద్ద అపరాధం చేశాము ఆయన భగవంతుడు కృష్ణుడు చాలా దయావంతుడు కూడా మేము ఒక ఆశ పెట్టుకున్నాం కృష్ణుడితో ఏమిటి ఆశ అంటే మమ్మల్ని క్షమిస్తాడేమో క్షంతుం అర్హతి అతిక్రమం ఈ అతిక్రమం చేశామే అపరాధం చేశామే అతిక్రమించామే ఏమో ఇస్తాం కృష్ణుడికి ఇద్దాం అని అటువంటి దురాలోచన ఆలోచనతో నేను కృష్ణుని ఆదరించలేకపోయాను ఎవరోతే ఆరాధనానికి యోగ్యుడో మేము ఇన్సల్ట్ చేశాం అటువంటి అపరాధం చేశాం క్షమతుం అర్హసి క్షమించాలి అని క్షమయాచన చేస్తున్నాడు క్షమిస్తాడులే కృష్ణుడు ఎందుకంటే ఇతి స్వాగం మనుస్మృత్య కృష్ణేతే కృతహేళన దుదుక్షవో వ్రజం మాహ తస్మాత్ భీతాద చంచలా అట్లా అనుకుంటూ అనుకుంటూ వాళ్ళందరూ కృష్ణుణ్ణి దర్శనం చేసుకోవాలి అనే ఒక కోరిక కలిగింది అయినా ఏమైందంటే దుదుక్షవో వ్రజమాహ వెంటనే వెళ్ళి ఆ కృష్ణుడు అక్కడే దగ్గరలోనే ఉన్నాడు కదా ఇప్పుడే కదా భోజనం చేశాడు కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు వెంటనే వెళ్ళి కృష్ణుడు కలవచ్చుగా లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కృష్ణుడు కలవచ్చుగా కలవల ఎందుకు కలవలేదు అంటే కంసాద్భీతానచాచలం భయం వేసింది బ్రాహ్మణులకి మనం కనుక వెళ్ళామనుకో కృష్ణుని కలవడానికి వెళ్ళామనుకో ఏమవుతుంది ఇక్కడ చాలా మంది గుప్త రూపంలో తిరుగుతున్నారు కంసుడు యొక్క అనుచరులున్నారే వాళ్ళు దూతులు కంసుడు యొక్క దూతులు ఉన్నారే వాళ్ళు గుప్త రూపంలో తిరుగుతున్నారు ఏం చెబుతారు కంసుడికి చెబుతారు ఏం చెబుతారంటే ఇక్కడందరూ ఈ పల్లెటూరులో ఉండే బ్రాహ్మణులందరినీ అందరూ వెళ్ళారు కృష్ణుడిని కలవడానికి వెళ్ళారు అని కంసుడు తెలియంగానే ఏం చేస్తాడు కంసుడు మా ప్రాణాలని వధించేస్తాడు అయినా ప్రాణాలు వధించకపోయిన కంస ఏం చేస్తాడు దక్షిణ ఉన్నదే అది ఆపేస్తాడు ఆ దక్షిణ ఇవ్వటం ఆపేస్తాడు కంసుడు ఆయన నుంచే కదా మాకు దక్షిణ దొరికేది కొంచెం ఏదో మాకు డబ్బులు దొరికేది ఆయన నుంచే కదా అందువలన ఇంత భక్తి యాచన చేసిన తర్వాత కూడా ఆ కంసుడితో వల్ల మేము చచ్చిపోతామేమో దక్షిణ దొరకదేమో అని ఆ భయం వల్ల కృష్ణుణ్ణి వెళ్ళి దర్శనం చేసుకోలేదు దీనివల్ల ఏం చేస్తుందో తెలుస్తుంది బ్రాహ్మణులు వాళ్ళ యొక్క ద్విజపత్ని యొక్క భక్తి ఈ బ్రాహ్మణుల యొక్క భక్తి కంటే శ్రేష్టం ఎందుకంటే ఈ ద్విజపత్నులు గోపికల ముఖారవిందర్ నుంచి కృష్ణ కథని విన్నారు ఈ బ్రాహ్మణులు వాళ్ళలో కొంచెం భక్తి వెలిసింది ఎందుకు వెలిసిందంటే ఈ ద్విజపత్తుల్ని చూశారు కాబట్టి ఎట్లా చూశారు ఆ ద్విజపత్తుల్లో ఉండే ఆ భక్తి బయటికి వెళ్ళబడిపోతుందంట అటువంటి భక్తిని చూసి ఈ బ్రాహ్మణులకి కొంచెం భక్తి కలిగింది గాని ఆ ద్విజపత్తులు భక్తులకు ఉండే అంత భక్తి కలగదు ఎందుకంటే వాళ్ళు శ్రవణం చేయలే కృష్ణ కథని మనం ఎంత శ్రవణం చేస్తామని కర్ణరంధ్రాల ద్వారా మనం ఎంత నింపుకుంటామో ఆ కృష్ణ చైతన్యం మనసులో అంత నిండిపోతుంది ఈ శ్రవణం ప్రాముఖ్యత శ్రవణ ప్రాముఖ్యత ఈ శ్లోకంలో ఈ అధ్యాయంలో తెలిసిపోతుంది ఆయన తర్వాత కృష్ణుడు ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాడు దూరంలో చూశాడు ఏం చూశాడు తండ్రిని చూశాడు నందమారం చూశాడు. ఏదేదో యజ్ఞయాగాలు చేయడు. ఇప్పుడే ఒక యజ్ఞయాగం జరిగింది, ఇంక నా తండ్రి ఇంకో యజ్ఞయాగాలు ఏం చేస్తున్నాడు, సరిగ్గా చేయాలి వీళ్ళని. ప్రతి సంవత్సరం చేస్తాడు, ఈ సంవత్సరం ఏదో ఒక నెపంతో దీన్ని ఆపాలి అనే ఉద్దేశంతో ఆ కృష్ణుడు తండ్రి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక సంవాదం జరుగుతుంది. అది ఏ రోజు జరిగిందంటే ఈరోజు జరిగింది. ఈ కృష్ణుడు ఈరోజు ఈ బ్రాహ్మణ ద్విజపత్రులను ఉద్ధరించి అది చూశాడు. అది ప్రతిపద ద్వితీయ. ప్రతిపద అంటే గోవర్ధన పూజ. ఆ రోజు గోవర్ధన పూజ చేశాడు కృష్ణుడు, చేపించాడు గోవర్ధన పూజ రోజు. ఈ ఆ గోవర్ధన పూజ రేపు అంటే చేపించాడు ప్రతిపద. రెండో రోజు ఏం చేశాడు కృష్ణుడు, బాయి ద్వీజ్ అంటారు, యమునా యమరాజు వాళ్ళిద్దరి మధ్యలో ఒక అద్భుతమైన నీళ్ళ గడిచింది, అది నడుపుకున్నారు. తృతీయ రోజు ఇంద్రుడికి తెలిసింది. ఇంద్రుడు ఏం చేశాడు, సంవర్తక ఆ మబ్బుల్ని పంపించాడు. కృష్ణుడు తృతీయ ఆ రోజు గోవర్ధన పర్వతాన్ని ధరించాడు. రేపు గోవర్ధన పూజ. అంటే గోవర్ధన పూజ అంటే ఈ యొక్క లీల ఏ రోజు జరిగింది, ఈ బ్రాహ్మణుతో జరిగిన ఈ లీల ఉన్నదే, ఎప్పుడు జరిగింది అంటే ఆ ఈ గోవర్ధన పూజ ఏ రోజు జరిగిందో అదే రోజు జరిగింది. ఆ కృష్ణుడు రేపు గోవర్ధన పూజ, ఆ రోజు ఈ లీల మనం చెప్పుకుందాం. గోవర్ధన లీల, గోవర్ధన ఉద్ధరణ. 7 రోజులు దాకా కృష్ణుడు గోవర్ధనం ధరించాడు. అంటే తృతీయ నుంచి నవమి దాకా గోవర్ధనం ధరించాడు. 10వ రోజు నందమహారాజు వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు కృష్ణుడు ఇటు చేశాడు అది చేశాడు ఇది చేశాడని. 11వ రోజు ఇంద్రుడు వచ్చాడు. 11వ రోజు అంటే ఏకాదశి రోజు. ఇంద్రుడు వచ్చి సురభితో పాటు వచ్చి స్తుతి చేసి గోవిందుడు నామకరణం చేసి వెళ్ళిపోయాడు. 12వ రోజు ఏమైంది, నందమహారాజుని వరుణు దేవతలు వచ్చి పట్టుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే బ్రహ్మముహూర్తం కంటే ముందరే అర్ధరాత్రి లేచి స్నానం చేశాడు కాబట్టి వరుణు పాశంలో పడిపోయాడు. అట్లా ఒక్కొక్క రోజు తిథికి అనుసారంగా కృష్ణుడు ఏం చేశాడు దాన్ని స్మరించాలి. గోవర్ధనని ధరించిన రోజు రేపు కాదు, రేపు పూజ. తృతీయ రోజు ధరించాడు 7 రోజులు, తృతీయ నుంచి నవమి దాకా 7 రోజులు. అట్లా గోవర్ధన లీల గురించి మనం రేపు పొద్దున భాగవతం క్లాస్ సమయంలో గోవర్ధన లీల గురించి చెప్పుకుందాం. రేపు సాయంత్రం కూడా గోవర్ధన లీల గురించి చెప్పుకుందాం. లీల రేపు సాయంత్రం చెప్పుకుందాం. రేపు ఆ గోవర్ధనం ఎవరు, ఆయన గోవర్ధనతో ఎటువంటి ప్రార్థన చేయాలి, ముఖ్యంగా రఘునాథ్ దాస్ గోస్వామి బ్రదర్ వారు గోవర్ధన ఆశ్రయ దశకాన్ని రాశారు, దాని గురించి మనం చక్కగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాం రేపు పొద్దున భాగవతం క్లాస్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాశి భాగవతం కీ జయ శ్రీ ప్రభుపాదం.